ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಹರಿ ಓಂ. ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪಿನ ಸಭಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ಇವಾಳ್ಟಿ ರೋಜು ವ್ಯಾಸ ಭಗವಾನುಡು ಪೋತನಾಮಾಚ್ಯುಲ ವಾರು ಮನಂದರಿಕೀ ಕೂಡ ಚಾಲಾ ಉಪಕೃತಿ ಚೇಸೇಟಟುವಂಟಿ ಒಕ ಮಹೋತ್ಕೃಷ್ಟಮೈನ ಲೀಲನಿ ವಿವರಣ ಚೇಸ್ತುನ್ನಾರು. ಅದಿ ಚಾಲಾ ಅದ್ಭುತಮೈನಟುವಂಟಿ ಲೀಲ. ಚೂಡಡಾನಿಕಿ ಚಾಲಾ ಚಿನ್ನ ಲೀಲಗಾ ಉಂಟುಂದಿ, ಕಾನೀ ಅಂತ ಪರಿಶೀಲನ ಚೇಸುಕುಂಟೇ ನಿಜಂಗಾ ಮನಂ ಇಲಾ ಜೀವಿಂಚಿನಟುವಂಟಿ ಜೀವಿತಂ ಒಕ ಜೀವಿತಮಾ ಅನಿಪಿಸ್ತುಂದಿ. ಅಂತ ಏಹ್ಯತ, ಅಂತ ಸಿಗ್ಗು ಕಲಿಗೇಟಟ್ಟುಗಾ ನೀನು ಎಂಥ ಅಸತ್ಯಮೈನ ಜೀವಿತಾನ್ನ ಗಡುಪುತುನ್ನಾನು ಅನಿ ಮನಕ ಅನಿಪಿಂಚೇಟಟ್ಟುಗಾ ಉಂಟುಂದಿ ಆ ಲೀಲ. ಒಕಾನೊಕ ಸಮಯಂಲೋ ಕಂಸುನಿ ಪನುಪುನ ಕೃಷ್ಣ ಭಗವಾನುಣ್ಣಿ ಸಂಪಡಂ ಕೋಸಮನೆ ಒಕ ರಾಕ್ಷಸುಡು ಬಯಲುದೇರಿ ವಚ್ಚಾಡು. ಆಯನ ಪೇರು ಬಕಾಸುರುಡು. ಬಕುಡು ಅಂತೇ ಕೊಂಗ. ಒಕ ಕೊಂಗ ರೂಪಂಲೋ ವಚ್ಚಾಡು ಆಯನ. ಈ ಪಿಲ್ಲಲಂದರೂ ಕೂಡ ಬೃಂದಾವನಾನಿಕಿ ರೋಜು ಬಯಲುದೇರಿ ಎಂತೋ ಸಂತೋಷಂಗಾ ವೆಡಿತು ಉಂಟಾರು. ಕೃಷ್ಣುಡಿತೋ ಕಲಿಸಿ ವಾಳ್ಳು ಆ ಗೋಸಂಪದತೋ ಆವುಲು ದೂಡಲು ಎದ್ದುಲು ವೀಟನ್ನಿಂಟಿನೀ ತೀಸ್ಕುನಿ ಬಯಲುದೇರಿ ಪೊತ್ತುನ್ನೇ. ಬಯಲುದೇರಿ ವೀಳ್ಳಂದರೂ ವೆಡುತುನ್ನಟುವಂಟಿ ಸಮಯಂಲೋ ವಾಳಕ ಆ ಬೃಂದಾವನಂಲೋ ಒಕ ಪರ್ವತಂ ಎಂತುಂಟುಂದೋ ಅಂತ ಪೆದ್ದ ಕೊಂಗ ಕನಪಡಿನಿ. ಕೊಂಗ ಕನಪಡಣ ಅನ್ನೇಟುವಂಟಿದಿ ಚಾಲಾ ಸಾಧಾರಣಮೈನ ವಿಷಯಂ. ಕಾನಿ ಕೊಂಗನಿ ಪರಿಶೀಲನಗಾ ಗಮನಿಸ್ತೇ ಚಾಲಾ ಆಶ್ಚರ್ಯಂಗಾ ಉಂಟುಂದಿ. ಅಂತ ತೆಲ್ಲಗಾ ಏದಿ ಉಂಡದು. ಆ ತೆಲ್ಲಟಿ ಕೊಂಗಲು ಬಲೇ ಗಮ್ಮತ್ತುಗಾ ಉಂಟಾಯಿ ಆ ಪಕ್ಷಿ. ಪೋತನಗಾರು ಅನ್ನಾರು, ಎಲ್ಲ ಪನುಲು ಮಾನಿ ಏಕಾಗ್ರ ಚಿತ್ತುಡೈ ಮೌನಿ ವೃತ್ತಿ ಇತರ ಮಮತ ವಿಡಚಿ ವನಮುಲೋನ ನಿಲಚಿ ವನಜಾಕ್ಷುಪೈ ದೃಷ್ಟಿ ಚೀರ್ಚಿ ಬಕುಡು ತಪಸಿ ಚೆಲುವು ದಾಲ್ಚಿ. ಆಯನ ಎಲ್ಲ ಪನುಲು ಮಾನಿ, ಎಲ್ಲ ಪನುಲು ಅಂತೆ ಕರ್ಮ, ಅನ್ನೀ ವಿಡಿಚಿಪೆಟ್ಟೇಸಿ ಎವರಿತೋ ಪೋಲಿಕ ವೇಸ್ತುನಾರೋ ಚೂಡಂಡಿ. ಎಲ್ಲ ಪನುಲು ಮಾನಿ ಏಕಾಗ್ರ ಚಿತ್ತುಡೈ, ಒಕೇ ವಿಷಯ ವಸ್ತುವು ಮೀದ ದೃಷ್ಟಿ ಪೆಟ್ಟಿ ಧ್ಯಾನಂ ಚೇಸ್ತುನ್ನವಾಡಿಲ. ಮೌನಿ ವೃತ್ತಿ ಇತರ ಮಮತ ವಿಡಚಿ. ಮೌನಿ ಅಂತೆ ನಿಶ್ಶಬ್ದಂಗಾ ತಾನು ನೋರು ವಿಪ್ಪಿ ಮಾತಾಡಿತೇ ಅದು ತನ್ನ ಸ್ವಸ್ವರೂಪಮನಕು ಭಂಗಮನ್ನ ಉದ್ದೇಶ್ಯಂತೋ ಮೌನಾನ್ನಿ ಆಶ್ರಯಿಸಿ ಮಹಾಪುರುಷುಲೈನಟುವಂಟಿ ವಾರು ಎಲ್ಲ ಉಂಟಾರೋ ಅಲಾ ಮೌನ ವೃತ್ತಿ ಇತರ ಮಮತ ವಿಡಚಿ. ಇಂಕ ಏ ವಿಧಮೈನ ಆಲೋಚನ ಲೇಕುಂಡ ವನಜಾಕ್ಷುಪೈ ದೃಷ್ಟಿ, ಆ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಮೀದೇ ದೃಷ್ಟಿ ಪೆಟ್ಟಿ ಉನ್ನಾಡು. ಚೇರ್ಚಿ ಬಕುಡು ತಪಸ್ಸು ಚೆಲುವು ದಾಲ್ಚೇ, ಒಕ ತಪಸ್ಸು ಚೇಸೇಟటువంటి ಮಹಾಪುರುಷುಡು ಎಲ್ಲ ಉಂಟಾಡೋ ಅಲಾ ನಿಲಬಡಿ ಉನ್ನಾಡು. ಕೊಂಗನಿ ಮೀರು ಎಪ್ಪುಡೈನಾ ಚೂಸ್ತೇ ಚಾಲಾ ಆಶ್ಚರ್ಯಕರಂಗಾ ನಿಂಚುಂಟುಂದಿ ಅದು. ಅದು ಒಕ ಚೆರುವು ಒಡ್ಡುನೋ ಎಕ್ಕಡೋ ನಿಲಬಡುತ್ತದೆ. ನಿಲಬಡಿನಪ್ಪುಡು ಸಾಧಾರಣಂಗಾ ಒಂಟಿ ಕಾಲು ಮೀದ ತಪಸ್ಸು ಚೇಸಿನಟ್ಟುಗಾ ಉಂಟುಂದಿ, ಒಕ್ಕ ಕಾಲು ಮೀದ ನಿಲಬಡಿನಟ್ಟುಗಾ ಉಂಟುಂದಿ. ಎಲ್ಲಟಿ ರೂಪಂತೋ ಉಂಟಾಯಿ ಸಾಧಾರಣಂಗಾ ಕೊಂಗಲು. ಅದು ನಿಮೀಳಿತ ನೇತ್ರಾಲತೋ ಕಳ್ಳು ಮೂಸ್ಕುನಿ ಚಕ್ಕಗಾ ಉಂಟುಂದಿ. ಚೂಡಗಾನೇ ಎವರೈನಾ ಸರೇ ಆ ಕೊಂಗನಿ ನಂಬುತ್ತಾರೆ. ಇದು ಪರಮಸತ್ವಗುಣಂತೋ ಉನ್ನಟುವಂಟಿದಿ, ಇದು ಒಕರಿಗೆ ಅಪಕಾರಮು ಚೇಯನಿದಿ ಅನ್ನ ನಂಬುತ್ತಾರೆ. ಅಲಾ ಉಂಟುಂದಿ ಆ ಕೊಂಗ. ಕಾನೀ ದಾನಿ ಮನಸ್ಸುಲೋ ಉಂಡೇಟటువంటి ಭಾವನ ವೇರು. ನೀಟಿಲೋ ನಿಲಬಡುತ್ತದೆ. ಅಲಾ ನಿಲಬಡಿನటువంటి ಕೊಂಗನಿ ತೊಂದರಗಾ ಚಾಪಲು ನಂಬುತ್ತಾಯಿ. ನಂಬಿ ಆ ಚಾಪಲು ಪಾಪಂ ಇದು ಮನ ಏನು ಚೇಸ್ತುಂದಿಲೇ ಚಾಲಾ ಸತ್ವಗುಣ ಪ್ರಧಾನಮೈನటువంటి ಜೀವಿ ಅನುಕುನಿ ಆ ಕಾಳ ದಗ್ಗರ ಎಕ್ಕಡೋ ತಿರುಗುತ್ತಾಯಿ. ತಿರಗ್ಗಾನೇ ಅಪ್ಪಟಿ ವರೆಗೂ ಏಮೀ ತಿಳಿಯನಿ ದಾನ್ಲಾ ಉನ್ನ ಕೊಂಗ ಚಟಕ್ಕು ನಾ ಚಾಪನಿ ತನ್ನ ಚಂಪುಟಮುಲ ಎಂದು ಇರುಕಿಂಚುಕೊನಿ ಎಗಿರಿಪೋಯಿ ಓ ಚೆಟ್ಟು ಮೀದ ಪೆಟ್ಟುಕೊನಿ ಚಕ್ಕಗಾ ತಿನ್ನೇಸ್ತುಂದು. ಅಲಾ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನಿ ಗೋಪಾಲ ಬಾಲುರ ನಿಂಚಿ ವೇರು ಚೇಸ್ತೇ ಕೃಷ್ಣುಣ್ಣೊಕ್ಕಣ್ಣಿ ನಿರ್ಜಿಂಚಗಲಿಗಿತೇ ಮಿಗಿಲಿನ ಗೋಪಾಲ ಬಾಲುರಂದರೂ ತಮಂತ ತಾಮು ಪ್ರಾಣಮುಲು ವಿಡಿಚಿಪೆಟ್ಟೇಸ್ತಾರೆ. ಕಾಬಟ್ಟಿ ಕೃಷ್ಣುಣ್ಣಿ ಚಂಪಾಲನ್ನ ಆಲೋಚನೆತೋ ವಚ್ಚಾಡು ಬಕುಡನ ಬಡೇಟటువంటి ರಾಕ್ಷಸುಡು. ವಚ್ಚಿ ಅಕ್ಕಡ ನಿಲಬಡ್ಡಾಡು. ಈ ಪಿಲ್ಲಲಂದರಿಕೀ ಒಕ ಅಲವಾಟು. ಏದಿ ಕೊತ್ತದಿ ಕನಪಡ್ಡಾ ಕೃಷ್ಣುಡಿಗೆ ಚೆಪ್ತಾರೆ. ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಚೂಡು ಎಂತ ಬಾವುಂದೋ ಆ ಕೊಂಗ, ಎಂತ ಪೆದ್ದ ಕೊಂಗೋ, ಎಂತ ಎಂತ ತೆಲ್ಲಗಾ ಉಂದೋ ಅನ್ನಾರು. ಅನೇಸರಿಕಿ ನಿಜಮೇ ಕೊಂಗ ಎಂತ ಬಾವುಂದೋ ಅಂತ ಚೂಸ್ತುನ್ನಾರು ಪಿಲ್ಲಲಂದರೂ. ಅಲಾ ಚೂಸ್ತೂ ಉಂಡಗಾ ಚಂಚುವು ದೀಟಿ ಪಕ್ಷಮುಲ ಜಲ್ಲು ನವಿಚ್ಚಿ ಕುಪ್ಪಿಂಚಿ ಭಂಬುಕೈ ಪೈಕೆಗಸಿ ಭೀಷಣ ರೋಷಣ ವಕ್ತೃಡೈ ವಿಜೃಂಭಿಂಚಿ ಗರುತ್ಸಮೀರಮುನ ತರುಲೋಲಿಕೋಲಗಾ ಮಿಂಚಿ ಬಕಾಸುರುಂಡುಡಿಸಿ ಪಟ್ಟೆನು ಸಹಿಷ್ಣುನಿ ಚಿನ್ನಿ ಕೃಷ್ಣುನಿನ್. ఒక్కసారి ఆ పాదాలని భూమికేసి తాటించి పైకి లేచి ఆ రెక్కల్ని అల్లారుస్తూ నోరు తెరుస్తూ నోరు మూస్తూ ఆ పెద్ద చంపుటములను తెరుస్తూ ఆకాశమంతా తిరిగితే గరుత్సమీరమున భిన్నములై తరులోలికూలగా దాని రెక్కల్లోంచి వచ్చినటువంటి ప్రచండమైన వేగముతో కూడిన గాలికి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కొమ్మలు విరిగి కింద పడిపోతున్నాయి. అంత వేగంతో తిరుగుతోంది ఆ పక్షి. అంత పెద్ద పక్షి తిరుగుతుంటే పిల్లలందరూ ఆశ్చర్యంతో ఇలా పైకి చూస్తున్నారు. చటుక్కున పక్షి వచ్చి ఆ కృష్ణ పరమాత్మని తన రెండు చంపుటములలో ఇరికించుకుని పక్కకి ఎగిరిపోయింది. ఎగిరిపోయి ఓ పర్వత శిఖరం మీద కూర్చుంది. కూర్చుని ఇప్పుడు ఆ కృష్ణుణ్ణి మింగేసింది. మింగేస్తే కృష్ణుడు దాని కంఠంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చిత్రం ఉంటుంది, భగవంతుడు ఎప్పుడూ కూడా తన పట్ల ఆర్తి కలిగిన వారు ఉన్నారా చూస్తాడు. ఇప్పుడు పరమేశ్వరుడు ఒక విషయాన్ని చూశాడు. ధనుజుడు మృంగిన కృష్ణుని కనలేక బలాది బాలక ప్రముఖులచే తనులై వెరగందిరి చెయ్యన ప్రాణములేని ఇంద్రియంబుల పగిదిన్. ఎంత గొప్ప ఉపమానమో చూడండి. నిజంగా అది పోతన గారికే చెల్లింది. ఇంద్రియములు ఉండవా? ఉంటాయి. ప్రాణం పోయిన వాడికి కళ్ళు ఉండవా? చారడేసి కళ్ళు ఉంటాయి. ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తుంటారు పెద్దలు. ఏంటి, వెనకటికి ఎవరో ఒక ఆయన మరణిస్తే, అంటే ఒక చోట నేను ఎందుకన్నానంటే ఆ మాట ఇంటిని ఉద్దేశించి అనకూడదు కదా అని అలా అన్నాను. సాధారణంగా ఏంటంటే బకెట్లతో వాటితో పోషిస్తుంటారు నీళ్లు ఆఖరణ పార్థివ శరీరాన్ని తీసుకెళ్ళిపోయేటప్పుడు. ఒక చిత్రమైన మాట అంటుంటారు పిల్లలు, వాళ్ళు ఆ శవం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అయ్యయ్యో అంత ధార కింద పోసేయకండి, మా నాన్నగారి కళ్ళల్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి, మా నాన్నగారి చెవుల్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి, మా నాన్నగారి ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోతాయి అంటారు. ప్రాణము వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ ఇంద్రియములకు శక్తి ఉంది, ఆ కనుగుడ్డు మీద నీరే పడిపోయినా నిప్పే పడిపోయినా వాటికి ఏం సమస్య ఉండదు. ఇంకా ఒక్కసారి ప్రాణవాయువు శరీరంలోంచి బయటికి, ఇదే ఈశ్వర ప్రజ్ఞ. ఎవరు నిలబెడుతున్నాడు ఆ ప్రాణవాయువుని? ఈశ్వరుడు నిలబెడుతున్నాడు. కృతజ్ఞులమై మనం మరిచినా వాడు మాత్రం లోపలికి బయటికి వెడుతూనే ఉన్నాడు. వాడే ఆగిపోతే ఇంకా ఈ ఇంద్రియములన్నీ ఎక్కడ నిలబడతాయి? కాబట్టి ప్రాణము పోయిన ఇంద్రియములు ఎలా ఉంటాయో కృష్ణుణ్ణి బకుడు మింగేస్తే వీళ్ళు అలా అయిపోయారు. ఎంత గొప్ప ఉపమానం చూడండి. ఇప్పుడు కృష్ణుణ్ణి మింగినట్ట, కృష్ణుడు మింగేస్తే కృష్ణుడు మరణిస్తున్నట్ట, మొత్తం గోపబాలులందరూ మరణిస్తున్నట్ట. ప్రాణం పోయిన తర్వాత ఇంద్రియాలు చచ్చిపోయినట్టే, కాబట్టి అందరూ మరణించినట్టే. కాబట్టి వాళ్ళందరూ కృష్ణుణ్ణి మింగేయగానే ఇంకా గోపబాలులు లేరు, వాళ్ళు ఉండి లేనివారు అయిపోయారు. ఇప్పుడు ఇది అరవాలా, నామం చెప్పాలా, స్తోత్రం చెయ్యాలా, కీర్తన చెయ్యాలా? ఏమీ లేదు, కేవలం మౌనము. కానీ ఇప్పుడు వారి నుండి ఎటువంటి భక్తి ఆవిష్కృతమవుతోంది? అంటే ఆయన లేని నాడు మాకు అస్తిత్వమే లేదు. ఇది భగవంతుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవము, ఇది వారికి ఉన్న భక్తి. అంటే కృష్ణుడు భగవంతుడని వాళ్ళకి తెలుసా? తెలియక్కర్లేదు. ఆ పదార్థం అటువంటిది. నేను మీకు ఒకటికి 10 మాటలు చెప్పాను. ఏ వస్తువుని ప్రేమిస్తే ఆనందాన్ని మాత్రమే ఇవ్వగలదో ఆ వస్తువు పరబ్రహ్మమని తెలియక్కర్లేదు. తెలియక ప్రేమించినా వస్తువు ఇచ్చే లక్షణం అదే. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళందరూ ప్రాణము లేనటువంటి ఇంద్రియములలా అయిపోయారో, ఉత్తర క్షణమునందు ఆ కొంగ యొక్క కంఠమునందు కృష్ణ పరమాత్మ అగ్నిహోత్రము వలె అయిపోయినాడు. ఆయన ఏమవలేడండి? అగ్నిహోత్రంలో ఉన్నవాడు ఆయనే, నీటి ఎందు ఉన్నవాడు ఆయనే, వాయువు ఎందు ఉన్నవాడు ఆయనే. ఈ కంఠమునందున్నవాడు ఆ బయట ఉన్న గోపబాలుల యొక్క ఆర్తిని గ్రహించినాడు. ఈ పిల్లలు వెనక్కి తిరిగి పారిపోయారు అనుకోండి, పరమాత్మ ఉత్తర క్షణంలో వైకుంఠవాసాన్ని చేరగలరు. కానీ తన గురించి ఆర్తి పడుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వెంటనే ఆయన వాళ్ళకి దర్శనం ఇవ్వాలి. అది నిజంగా లీలలో ఉన్న గొప్పతనం చూడండి. ఇక్కడే ఈ కంఠంలోంచే ఆయనే బయటికి రావచ్చు, కానీ బయటికి రావడానికి ప్రతిఘటించాలి కాసేపు కొంగతో. ఈయన కొంగతో ప్రతిఘటించే లోపల కొంతమందికి నిజంగా ప్రాణాలే పోవచ్చు. అక్కడ వాళ్ళకున్న నమ్మకం అటువంటిది. భక్తి అనగా ఏమి? విశ్వాసమే భక్తి. నీకు నిజంగా ఈశ్వరుడు ఉన్నాడన్న విశ్వాసం ఉంటే అది భక్తి. విశ్వాసం ఉన్నది, విశ్వాసము లేదు ఎక్కడ తెలుస్తుంది? పూజలో తెలుస్తుంది. పూజ చేయి, నీకు ఎంత భక్తి ఉందో తెలిసిపోతుంది. ఎందుకని? పూజ చేయడానికి కూర్చున్నప్పుడు నిర్మాల్యం తీయడంలోనే భక్తి తెలిసిపోతుంది. నిర్మాల్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఆ మూర్తులు కింద పడిపోయేటట్టు మీద పడిపోయేటట్టు లాగేయగలిగితే నువ్వు, నీకు అసలు నువ్వు చూస్తున్నటువంటి మూర్తి పరమేశ్వరుడు అన్న విశ్వాసం నీకు లేనే లేదు. అది నేను కొందెచ్చుకున్న ప్రతిమ, దాంట్లో భగవంతుడు ఎందుకుంటాడండి? ఉంటాడేమో, నీకు రక్షణ ఇవ్వడు. ఆయన ఈశ్వరుడు, అంతటా నిండి నిబిడీకృతమైన పరమాత్మ నా చేత ఆరాధన అందుకోవడానికి నా ఇంటి ఈశాన్యమునందున్న పూజామందిరమునందు వేయించేసి ఉన్నాడు. కాబట్టి నేను లోపలికి వెళ్ళినప్పుడు ఆయనకి జవాబుదారి, నేను చాలా మర్యాదతో వెళ్ళాలి. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అపత్థం అన్నది ఇక్కడి నుంచి కూడా రాకూడదు. నా దోషము వారి పాదముల దగ్గర నేను అంగీకరించాలి. వాడు శ్రీచరణుడై నా ఇంట ఉన్నాడు అని ఎంతమంది చెయ్యగలరు? ఆయన పాదాల మీద పువ్వులు నేను తీయగలుగుతున్నాను అని మీరు తీస్తున్నారనుకోండి, అప్పుడు తెలిసిపోతుంది మీరు పూజ చేస్తుంటే మీకు విశ్వాసంతో చేస్తున్నారా అవిశ్వాసంతో చేస్తున్నారా. భక్తి అన్నది ఇట్స్ ఎన్ ఎక్సర్సైజ్, పూజని బట్టి తెలిసిపోతుంది. మీకు ఇక్కడ విశ్వాసం ఎంత ఉందో మీరు చేస్తున్న పూజలో తెలుస్తుంది. అది బింబ ప్రతిబింబ సదృశ్యంగా ఉంటుంది. మీ లోపల ఉన్న విశ్వాసము ఆవిష్కృతమయ్యేటటువంటి సమయము. కాబట్టి పూజ ఒకడి కోసం చేసేది కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బాగా విభూతి పెట్టేసుకుంటే, బాగా పెద్ద బొట్టు పెట్టేసుకుంటే నన్నొకడు నమ్ముతాడేమో. నేను రోజు స్తోత్రాలు గట్టిగా చదివితే మా పై పోర్షన్లో ఉన్నాయని చాలా భక్తులు అనుకుంటారేమో అని పూజ ఎప్పుడు చేయకూడదు. ఆయనకు అన్నీ తెలిసి మీరు ఎందుకు చేస్తున్నారు? ఆయన కోసమే పూజ అంతే, మీకోసమే పూజ అంతే. సరే, అందుచేత ఇప్పుడు ఆ ఆర్తితో ఉన్న వాళ్ళకి తాను వెంటనే కనపడాలి. వెంటనే కనపడాలంటే ఈ కొంగ వదిలేయాలి. కొంగ వదిలేయాలంటే కొంగ భరించలేని దవాలి. కొంగ భరించలేని దవాలంటే తాను అగ్నిహోత్రం అయిపోయాడు. ఆయన అగ్నిహోత్రం అవగానే అది కక్కేసింది బయటికి. కక్కింది కానీ కక్ష తీరలేదు. అరే, మింగినప్పుడు లేదు, కంఠంలోకి వెళ్ళాక నాకు మంట పెట్టినట్టు అనిపించింది. ఈ పిల్లవాడిని వదిలిపెట్టకూడదు, వీణ్ణి నా ముక్కు చంపుటములతో పొడి చేసి చంపేస్తాను, చంపేసి మింగేస్తాను అని ఆ రెండు చంపుటములు పెట్టి పొడుస్తూ వెంట పడింది ఆయన. వెంట పడితే ఆ కృష్ణ పరమాత్మ క్రక్కి మహాఘోషముతో చక్కగా తను పొడువరాగ చెంచులు రెండున్ శృక్కగా పట్టి తృణముక్రియ గ్రక్కున హరిచి ఇదే బకు నికలహోత్సకుని. ఈ మాట ఈ పద్యంలో మీరు చాలా విషయాల్ని ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకుంటే మీకు జీవితం అనబడేటటువంటి నాటక రంగాన్ని చాలా సంతోషంగా ప్రతి క్షణం మీరు సినిమా చూడవచ్చు. ఎందుకో తెలుసా అండి? వెన్ వన్స్ యూ రికగ్నైజ్ ది పీపుల్, మీరు మనిషిని గుర్తుపట్టేసి లోపల స్థాయి ఇది అని మీరు నిర్ణయించుకుంటే మీరు ఆ తర్వాత కర్టెన్ మీద సినిమాయే చూడవచ్చు. ఎందుకో నేను ఓ మాట చెప్తాను చూడండి. పోతన గారు ఇందులో ఓ మాట అంటున్నారు, ఆ చంపుటములు పెట్టి కొట్టుకుంటూ వస్తున్నటువంటి ఆ పక్షి ఎవరు? కలహోత్సకునిన్, అంటే దెబ్బలాటకి సిద్ధముగా ఉన్నవాడు. కలహోత్సాహం అంటే ఏంటి? దెబ్బలాటకి సిద్ధపడుతున్నవాడు. వీణ్ణి చంపుటములు రెండు రెండు చేతులతో పట్టుకుని గడ్డి పరక చీల్చినట్టుగా చీల్చేసి ఆ పక్షిని చంపేశాడు. అంతే అలీల. కానీ ఆ పక్షికి కొంగగానే ఎందుకు రావాలి ఆ రాక్షసుడు? ఒకవేళ వచ్చాడు, వస్తే కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళి బయటికి ఎందుకు రావాలి? అలా రాకుండా చంపకూడదా? అలా బయటికి వచ్చి ఎందుకు చంపాలి? మూడు, కలహోత్సకునిన్న బిరుదు ఆ రాక్షసుడికి ఎందుకు వెయ్యాలి? పోతనగారి రచనలో కానీ వ్యాసుడి రచనలో కానీ భాగవతంలో ఒక మర్యాద ఉంటుందండి. మీరు శ్లోకం చదివినప్పుడు కానీ పద్యం చదివినప్పుడు కానీ ఒక విషయాన్ని పట్టుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళకొక్క విశేషణం వేస్తారు, పోతనగారు కానీ వ్యాసుల వారు కానీ. ఆ విశేషణాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే మీకు ఎంత పొంగొచ్చేస్తుందంటే అసలు ఇలా ఎలా చెప్పగలిగారు రాయన అనిపిస్తుంది. మీకు చాలా గొప్పగా అనిపిస్తుంది, మీకు ఒక సినిమా కనపడుతుంది తెర మీద. ఇప్పుడు మీరు అన్వయం చేయండి. ఈయన్ని ఈ వచ్చినటువంటి బకుడు అన్న రాక్షసుడు ఎక్కడో ఉండడు. ఆ రాక్షసుడు ఎవరో తెలుసా అండి? ఇక్కడ ఉంటాడు. ఆయన పేరు దంభము. దంభము అంటే ఏమిటో తెలుసా? పైకి ఒకలా కనపడుతూ లోపల ఒకలా ఉండుట. లోపల తానేదనుకుంటున్నాడో అది పైకి కనీసం మిత్రుడి దగ్గర చెప్పాలి, అరమరిక లేకుండా. అలా చెప్పలేకపోతే అది మంచి మాట కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అలా చెప్పగలిగిన ధైర్యము లేకపోతే, అలా మాట్లాడలేకపోతే దంభము లోపల ప్రవేశించినట్టు. ఈ దంభమును మీరు నిగ్రహించలేరు, అది పెరుగుతుంది. రామకృష్ణ పరమహంస ఒక ఆఖ్యానం చెప్తారు, దంభం మనిషిని తిరిగి తీసుకెడుతుందో. ఒకనకొకప్పుడు ఒక అరణ్యంలో ఒక నక్క పరిగెడుతూ పరిగెడుతూ వెళ్ళి చాకలి వాళ్ళు పెట్టినటువంటి నీలిమందు గోనలో పడిపోయింది. పడిపోయి నీలిమందు గోనలోంచి బయటకు వచ్చింది. అది ఎందుకు వెళ్ళింది అసలు ఏటి ఒడ్డుకి? నీళ్లు తాగడానికి. అది వెళ్ళి ఏటిలో నీళ్లు తాగుదామని నోరు పెట్టింది. నోరు పెట్టేటప్పటికీ ఒక నీలి నక్క ఒకటి కనపడింది దానికి. అది అనుకుంది, ఓహో సృష్టిలో ఇప్పటి వరకు నాలాంటి రూపం లేదు, నీలిమందులో కదా పడ్డాను, నా ఒళ్ళంతా నీలమైపోయింది, కాబట్టి ఇప్పుడు నన్ను చూసి మిగిలిన ప్రాణులు ఏమనుకుంటాయో చూద్దాం, ఏటిలో దిగద్దని అది అరణ్యంలోకి వెళ్ళింది. ఈ నీలం నక్కని చూడగానే మిగిలిన నక్కలు పారిపోయాయి, పెద్ద పుల్లు పారిపోయాయి, ఏనుగులు పారిపోతున్నాయి, సింహాలు వచ్చాయి. ఎందుకు అలా పరిగెడుతున్నారు మీరందరూ అని అడిగాయి. అరణ్యంలో పుట్టి బుద్ధెరిగి ఇప్పటి వరకు మనం చూడని ప్రాణి ఒకటి వచ్చింది, అది అసలు మనం ఎప్పుడూ చూడలేదు, అటువంటి రంగుతో ఉంది, అది ఏం చెయ్యగలదో అని మేము పారిపోతున్నాం అన్నాయి. అంటే సింహం అంది, నాకన్నా గొప్ప ప్రాణి ప్రపంచంలో లేదు, కాబట్టి మీరు భయపడకండి, రండి నాతో అంది. అన్నీ కలిసి ఈ నీలం రంగులో ఉన్న నక్క దగ్గరికి వచ్చాయి. పైన ఉన్నటువంటి రంగు చూసి రూపాన్ని చూసి సింహానికి కూడా భయం వేసింది. ఏమిటో ఇలాంటిది ఎప్పుడు నేను చూడలేదు, ఇలా ఉంది ఏమిటని. సింహం వెంటనే బాణీ మార్చింది, ఇప్పటి వరకు నాకు తెలిసి నేనే పరాక్రమం ఉన్న ప్రాణిని, నాకన్నా మీరు చాలా పరాక్రమం ఉన్న ప్రాణి ఏమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చూడలేదు, నేను బలాబలములను నిర్ణయించడానికి, కాబట్టి మీరు అటువంటి ప్రాణ నన్ను కూడా గెలవగలిగిన వారా అంది. ఇది నోరు విప్పింది అనుకోండి, సింహం పసిగడుతుంది నక్కని. ఇది అనుకుంది లోపల, ఎంత అదృష్టం, నీలిమందు గోనలో పడ్డాను, సింహం నన్ను చూసి నాకన్నా మీరు శౌర్యవంతులా అని అడుగుతోంది. కాసేపు ఏమీ మాట్లాడకుండా తల ఇలా అంటే సింహం భయపడుతుంది ఖచ్చితంగా, మిగిలి పరిగెత్తే కదా భయపడుతుందని అంది. అంటే సింహం అంది, అయ్యా అయితే ఉత్తర క్షణం మిమ్మల్ని రాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను, నా పదవికి రాజీనామా చేసేసాను, ఇంకా నుంచి మీరే మమ్మల్ని పరిపాలించుదురుగాక అని. అలాగేనని అప్పటి నుంచి నక్క చక్కగా సింహాసనం మీద కూర్చుని సింహం వేటాడి తెచ్చినటువంటి ఏనుగుల కుంభస్థలాల మాంసం తింటోంది, తింటూ ఒక గుహలో పడుకుని ఉంటోంది. ఎక్కువ దర్శనం ఇవ్వదు ఎవ్వరికి, ఎప్పుడో ఒకసారి దర్శనం ఇస్తుంది, అలా కాలం గడిపేస్తోంది. లోపల మాత్రం బెరికే, ఎందుకని నోరు విప్పి ఎక్కువ మాట్లాడినా, ఎక్కువ నడిచినా, ఎక్కువ పరిగెత్తినా, రంగు వెలిసిపోయినా దీని బతుకు అయిపోయినట్టే. సింహం ఏమే నీకా నేను ఇన్ని తెచ్చానని అడుగుతుంది, అందుకని పైకి తాను అలాగే ఉండాలి, లోపల తానెవరో తనకి తెలుసు. కాబట్టి ఇలా ఉంది. ఒకనాడు కొన్ని ప్రాణుల్ని తీసుకుని పెద్ద మహారాజా వారు వెళ్ళినట్టు అరణ్యంలోకి విహారయాత్రకు వెళ్ళింది. దాని కర్మ కొద్దీ హోర్న వర్షం పడింది. వర్షం పడేటప్పటికి దీని ఒంటికున్న నీలిరంగు వదిలేసింది. వదిలేయగానే నక్కలు చూసి ఓసి తుంటరి నక్క నువ్వా అమ్మాయి. ఈ వార్త సింహానికి తెలిసింది. ఆ తర్వాత ఇంక నేను చెప్పక్కర్లేదు. కాబట్టి దంభము ఏం చేస్తుంది అంటే చిట్ట చివరికి తననే సంహరిస్తుంది. ఈ దంభము పైకి ఒకలా కనపడుతుంది, లోపల ఒకలా ఉంచుతుంది. ఇది ప్రతి క్షణం వెన్నంటి వస్తూనే ఉంటుంది. మీరు చూడండి, మనస్సుకి ఒక లక్షణం ఉంటుంది, దాన్ని ప్రయత్నపూర్వకంగా గెలవాలి. ఇంగ్లీష్లో ప్రిజడీస్ అంటారు. ఇప్పుడు ఎవరో వస్తున్నారనుకోండి, వారిని చూడగానే నాకు అనుమానం వస్తుంది, అయ్యోయ్ జాగ్రత్తగా ఉండాలరో మనం ఈయంతో, మనిషిని చూస్తే అనుమానంగా ఉందంటాడు. ఆయన మహాపురుషుడై ఉండొచ్చు, నీకు ఎందుకు అలా అనిపించాలి? కాబట్టి మనస్సుని తెల్లటి వస్త్రంలా, తెల్ల కాగితంలా ఉంచుకుని తొందరపడి నిర్ణయాలకి రాకుండా ఇక్కడ ఏదుందో దాన్ని మధురమైనటువంటి మాటతో చెప్పి కార్యక్రమాన్ని దిద్దకలిగినటువంటి సమర్థత ఉండాలి. తప్ప ప్రతి క్షణం లోపలొకటి పైకొకటి, లోపలొకటి పైకొకటి, లోపలొకటి పైకొకటి ఉంటున్నాం అనుకో, అది దంభం, మహాపాపకార్యం. ఇది ఏం చేస్తుందంటే ఈ పరిస్థితికి అలవాటు పడిపోతే
పైకి ఒకలా ఉంటాడు, లోపల మాత్రం ఒకలా ఉంటాడు. ఈ లోపల ఉన్న తత్వాన్ని చూసేవాడు ఒక్కడే ఉంటాడు, వాడు ఈశ్వరుడు. వాడు కనిపెడుతుంటాడు. లోకం నిన్ను కనిపెట్టలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈశ్వరుడు కనిపెడుతున్నాడు. ఈశ్వరుడే దెబ్బ కొట్టిన నాడు నువ్వు ఇంకా నడుమెత్తలేవు. ఆ స్థితి తెచ్చుకోకూడదు. లోపల ఎలా ఉన్నావో పైకి అలాగే ఉండడానికి కనీసం కొంత ప్రయత్నం ప్రారంభం చెయ్యాలి. అది మనం చెయ్యలేము. కాబట్టి ఏం చెయ్యాలి అంటే, ఈ దంభమనకుండే లక్షణం ఏమిటంటే, అది సత్యముగా ఉండడాన్ని అంగీకరించదు. సత్యమే ఈశ్వరుడు, సత్యమును గ్రసిస్తుంది అది. సత్యం అంటే కృష్ణుడు, కృష్ణుడిని తినేస్తానంటుంది. కానీ ఇప్పుడు కృష్ణుడు ఆ సత్యము లోపల ఉండాలంటే, పైన లోపల ఒకేలా ఉండాలంటే మన వల్ల కాదు. మనం ఏం చెయ్యాలి, ఎప్పటికప్పుడు లోపల ఎలా ఉన్నామో పైన అలా ఉండే ప్రయత్నం మీరు మొదలు పెడితే కష్టం, మీకు తెలియకుండానే దంభానికి వశులవుతారు. కాబట్టి ఏం చెయ్యాలంటే, భగవంతుని యొక్క స్మరణ చేస్తుండాలి. కృష్ణ కృష్ణ కృష్ణ, గోవింద నారాయణ ముకుంద శివ మహేశ్వర అని లోపల అనుకుంటున్నారనుకోండి, ఈ నామము ఏం చేస్తుందంటే మనస్సుని నిరంతర ప్రక్షాళనం చేస్తుంటుంది, అస్తమానం తుడిచేస్తుంటుంది. చాలా గమ్మత్తైనటువంటి ప్రాణులు ఉంటాయి ప్రపంచంలో, అవి చాలా అశుభ్రమైనటువంటి వాటి మీద వాళ్తాయి, కానీ వాటికి మాత్రం ఏ అంటురోగం రాదు, అవి అంటురోగాలు తీసుకొస్తాయి. మీరు ఈగ చూడండి, ఇలా ఇలా తుడిచేసుకుంటూ ఉంటుంది ఎప్పుడు. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, నీవు జీవితంలో బాగుపడాలంటే నేను కొన్నిటిని చెప్తాను, వాటిని ఆదర్శంగా పెట్టుకో చాలు, ఇంకా నీకు అసలు నిజంగా ఇంతకన్నా ఆదర్శవంతమైనవి నీకు ప్రపంచంలో అక్కర్లేదు అంటారు. ఏవి? ఒకటి చీమ. చీమని నువ్వు ఆదర్శంగా తీసుకో. ఎలా? ఇంత పంచదార ఇంత ఇసుక కలిపేసి తీసుకొచ్చి అక్కడ పోసేస్తే పంచదార రేణువులన్నీ ఏరి తీసుకెళ్ళిపోయి ఇసుకనంతటినీ వదిలేస్తుంది చీమ. ఈ జగత్తులో సారవంతమైన విషయమును గ్రహించి అసారవంతమైన విషయమును విడిచిపెట్టడం నేర్చుకో. పదిలం చేసుకో లోపల, ఇది నేర్చుకో. రెండు, బాతులా బ్రతుకో. బాతు తెల్లగా ఉంటుంది, ఎక్కడుంటుంది? బురదలో ఉంటుంది. ఆ బాతు మీదకి బురద చుక్కొచ్చి పడుతుంది, వెంటనే మీరు ఎప్పుడైనా బాతుని చూడండి చిత్రంగా ఉంటుంది అంటుంది, అనగానే టకటకటకలాడుతుంది శరీరం, ఆ బాతు మీద ఉన్న బురద చుక్క కిందకి జారిపోతుంది, జారిపోయి తెల్లగా మల్లె పువ్వులా ఉంటుంది. ఉండేది ఎప్పుడూ బురదలో ఉంటుంది. నాకు నేనండి ఇలా అయిపోవడానికి కారణం నేను ఫలానా వాళ్ళతో తిరిగాను, నా కంపెనీ మంచిది కాదు, నేను అలాంటి వాళ్ళతో ఉన్నాను అని అనకూడదు. బాతు బురదలో ఉండి బురద అంటలా, నీకెందుకు అంటుతోంది? నువ్విక్కడ స్వచ్ఛంగా ఉంటే నువ్వు ఇతరుల్ని మార్చగలవేమో, ఇతరులు నిన్ను మార్చలేరు, నీ దగ్గర అధీశక్తి లేదు, నువ్వు నీది పిరికి మనస్సు, నువ్వు తొందరగా వశుడవైపోతావు దుర్గుణములకు. అంటే నీ మనస్సు బలహీనం, దాన్ని పదిలము చేసుకోవడం మానేసి శక్తివంతము చేయడం మానేసి చీడాపీడ తొలగించడం మానేసి ఇతరుల యందు దోషమును ఆరోపిస్తున్నావు నువ్వు పాడవడానికి, అది నీ ఇంకొక పెద్ద దోషం. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? బాతులా ఉండడం నేర్చుకో, హంసలా ఉండడం నేర్చుకో. హంస పాలని నీటిని కలిపి పెడితే పాలు తీసుకుని నీరు విడిచిపెడుతుంది. జగత్తు యందు బ్రహ్మమును దర్శనం చేసి జగత్తుని విడిచిపెట్టడం అలవాటు చేసుకో. నువ్వు ఈ మూడు అలవాటు చేసుకుంటే నీకు ఇంకింతకన్నా గొప్ప విషయం అక్కర్లేదు. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు సద్గురువు దగ్గరికి వెళ్ళు. నోరు విప్పితే అప్పటికది కఠినంగా ఉండొచ్చేమో, కానీ ఆయన నోటి వెంట వచ్చిన మాట తప్పకుండా నిన్ను ఉద్ధరించగలిగినదే. ఆయన సదుద్దేశ్యముతో మాట్లాడతాడు, అటువంటి గురువు దగ్గరికి వెళ్ళు. పరమహంస ఓ మాట అంటారు, ఆయన ఒకసారి ఒక బిల్వవనంలోకి వెడుతున్నారు, వెడుతుంటే ఒక కప్ప అరుస్తోంది. ఆ కప్ప అరిచింది 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 అరిచింది, అయ్యో పాపం కప్ప ఏదో చాలా బాధలో ఉంది చీకట్లో ఎక్కడో అంత అరుస్తోంది అనుకుని ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వస్తున్నారు, తిరిగి వస్తుంటే శిష్యుడితోటి మళ్ళీ కప్ప అరుస్తూనే ఉంది. ఏమిటి కప్ప ఇంత ఆర్తితో అరుస్తోంది, దీపం పట్టరమ్మని చూశారు. చూస్తే ఒక బురద పాము తను మింగలేనంత పెద్ద కప్పని పట్టుకుంది. పరమహంస అన్నారు, యోగ్యుడు కాని గురువు చేతిలో పడిన శిష్యుల్లో ఉంది కప్ప అన్నారు. అదేమిటి అన్నారు శిష్యులు, అది త్రాచుపామయ్యి ఉంటే ఈ కప్ప చచ్చిపోను, అది బురదపాం కాకపోతే కప్ప వెళ్ళిపోను, అది వదలదు సంపదు. గురువు అవతల వాడిని ఉద్ధరించడు, వదిలిపెడితే చెప్పిస్తానంటాడు. బురదపావు లాంటి గురువు దగ్గరికి వెళ్ళకు, బురదపావు నోట పడ్డ కప్పలా పాడైపోతావు.
ఈశ్వరుడు యందు మాత్రమే మమేక బుద్ధి కలిగినటువంటి గురువులను ఆశ్రయించు అని రామకృష్ణ పరమహంస నోరు విప్పితే మహానుభావుడు దంభము ఎలా ఉంటుందో బురదపావుకి త్రాచుపావుకి చెప్పారేనే మహానుభావుడు. అందుకే నాకు ఆ పరమహంస అంటే నిన్న చెప్పాను కదా నాకు చాలా ప్రాణాలని అందులో అదొకటి. అందుచేత ఎంత గొప్పగా చెప్తారో చూడండి. కాబట్టి ఆ దంభమును మీరు ప్రయత్నపూర్వకముగా మీరు కాదనలేరు, దంభమును తప్పించుకోలేరు. కానీ ఆ దంభమును తప్పించుకోవడానికి చెయ్యవలసింది గోపాలబాలులు ఏం చేశారు? కృష్ణ 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 అన్నారు. కృష్ణుడు లేకపోతే ప్రాణము లేని ఇంద్రియముల వలె అయిపోయారు. కాబట్టి దంభమన్నది ఉంటే చేసేది ఏమిటంటే సత్యాన్ని మింగుతుంది. అందుకని కృష్ణుడు మింగబడాలి ముందు. ఆర్తి చెందేవాడు ఉంటే అగ్నిహోత్రమై బయటికి రావాలి, దంభాన్ని చీల్చాలి. చీలిస్తే ఇప్పుడు కృష్ణుడు ఎవరికి దక్కాడు? గోపాలబాలులకు దక్కాడు. గోపాలబాలులు దక్కించుకున్నారా? కృష్ణుడు తనంత తాను గోపాలబాలుడికి దక్కాడా చెప్పండి? కృష్ణుడే దక్కాడు, వాళ్ళు దక్కించుకోలేదు. ఎలా తనని వాళ్ళకి ఎలా దక్కించుకున్నాడు? వాళ్ళు కృష్ణ అన్నందుకు, ఆర్తితో ఉన్నందుకు. నువ్వు అలా ఉండు చాలంతే. ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన గురించి ఆర్తితో ఉండు, ఆయన గురించి నామని చెప్పు, ఆయన ఉన్నాడని నమ్ము చాలు, నీ దంభం ఆయన తీసేస్తాడు. తీసి నిన్ను పుణ్యపురుషుడుగా ఆయన మార్చగలడు అని ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానమును మనకి వివరణ చేశారు. ఆపద లమీత నాపద లీపాపని చెంది తొలగే ఈయర్భకుపై వేవడిన కలులు దహనుని వైపు వైపుల శలభముల పగిది పడిరిధరి త్రిన్. పోతన గారంటారు దీపం మీద వెళ్ళి పడిపోయినటువంటి శలభములు ఎలా కాలిపోతాయో పురుగులు, అలా ఈ పిల్లవాడి మీద ఎంతమంది రాక్షసులు నిర్జిద్దామని ప్రయత్నము చేసినా వారందరూ మడిసిపోయినారు. ఇక్కడ భగవంతుణ్ణి నిలబెట్టడం ఒక్కటి చేతనైతే చాలు. ఆలయం కట్టాడు, బంగారు గోపురం పెట్టాడు, బ్రహ్మాండమైన ముఖమంటపం కట్టాడు, అద్భుతమైనటువంటి, ఇది కూడా రామకృష్ణ పరమహంస ఉపాఖ్యానమే, నేను సొంతంగా చెప్తున్నది కాదు. బ్రహ్మాండమైన 10 ఎకరాల స్థలంలో దేవాలయం కట్టాడు, మెయిన్ గేటు పెట్టాడు, చోటు కాంపౌండ్ వాళ్ళు పెట్టాడు, ధ్వజస్తంభం పెట్టేశాడు, నందీశ్వరుణ్ణో గరుడ వాహనాన్నో తీసుకొచ్చాడు పెట్టేశాడు, దేవాలయానికి గొప్ప తలుపులు చేయించాడు, గడియలు చేయించాడు, అన్నీ చేయించేశాడు. మంచి ఉత్సవం రోజు భీష్మ ఏకాదశి, అటువంటి రోజున ఒక ఆయన ఆ గుడిలోకి వచ్చి మంటపానికి 4 వైపులా 4 మనుషుల్ని పెట్టి శంఖాలు పూరింపించాడు. ఆ శంఖాలు విని దేవాలయంలోకి దర్శనానికి ఎడదామని భక్తులు 1,000,000 పరిగెత్తుకొచ్చారు, తలుపులు తీశారు. లోపల చూసి అన్నారు, ధూర్తుడా, ఇది ఈశ్వరుడు లేని ఆలయము, దీనికి యోగ్యత లేదు, దర్శనీయము కాదు. ఎందుచేత ఆలయం ఎంత ఉంటే ఎవరికి కావాలి? ఈశ్వరుడేడి అందులో ప్రతిష్ట జరిగిన మూర్తి ఏరి, ప్రతిష్ట జరిగిన మూర్తి లేనప్పుడు అది ఒక కట్టడమేమో, అది ఆలయము కాదు. నీకు ఎంత ఐశ్వర్యం ఉంటే ఎవరికి కావాలి, ఎంత పాండిత్యం ఉంటే ఎవరికి కావాలి, నువ్వు ఎంత పొడుగ్గా ఉంటే ఎవరికి కావాలి, ఎంత తెల్లగా ఉంటే ఎవరికి కావాలి, ఎంత గొప్ప బట్ట కట్టుకుంటే ఎవరికి కావాలి, నువ్వు ఎన్ని చెప్పగలిగితే ఎవరికి కావాలి, నువ్వు ఇక్కడ ఈశ్వరుణ్ణి నిలబెట్టగలిగావా? నిలబడతాడు ఈశ్వరుడు, ఎంతసేపు నిలబడతాడు? దుర్వాసన రాకపోతే నిలబడతాడు. ఏది దుర్వాసన అంటే, ఇదిగో ఈ దంభము మొదలైనటువంటివి రానంతసేపు వాణ్ణి ఇక్కడ నువ్వు నిలబెట్టగలిగితే ఆసురీ గుణములు ప్రవేశించే ప్రయత్నం చేసినా లోపలికి నామం పట్టుకుని వాణ్ణి ఇక్కడ నిలబెట్టావు కాబట్టి అవి మడిసిపోయి రాలిపోయి నువ్వెప్పుడూ పవిత్రమై ఉండిపోతావు. ఒక్కసారి పరమశివుని యొక్క తల మీద పడింది గంగ, పడి భవాంగ పతితంతో యం పవిత్రమితి పస్పృశు, పరమ పవిత్రమైపోయి ప్రవహించింది. ఆ తర్వాత అందులో శవాలు పడ్డాయి. ఆ తర్వాత అందులో ఘాట్స్ నిండా శవాల్ని కాల్చి బూడిద కలిపారు. ఆ పైన ఘాట్లో శవాన్ని కాల్చి నిమజ్జనం చేసేస్తారు ఆ బూడిద. ఇక్కడే ఒకడు ములిగిపోతుంది గంగ, శంకరుడు యొక్క మూర్ధన్య స్థానములకు తగిలి శరీరములకు తగిలి కిందబడింది. అందులో ఇంకా తర్వాత ఎన్ని పడుతున్నా అది పవిత్రమే. ఇక్కడ ఈశ్వరుణ్ణి నిలబెట్టడం నీకు అలవాటైపోతే లోపలికి ఆసురీ గుణములు ప్రవేశించే ప్రయత్నం చేసినా ఈశ్వరుణ్ణి చూసి బయటికి పోయినట్టు, వెంటనే లోపల తేజోవంతమైన మూర్తిని చూసి ఆసురీ గుణములు వెనక్కి పారిపోతాయి, అంతే, లోపలికి ప్రవేశించలేవు, అవి కూర్చోలేవు. కాబట్టి గోపాలబాలుడు కృష్ణుడి గురించి ఆర్తి చెందినట్టు మనుష్య జన్మలోకి వచ్చావు కనుక నువ్వు భగవంతుడి గురించి ఆర్తి చెందడం నేర్చుకో. ఇది వేరొకరి యొక్క ప్రబోధము చేత వచ్చేది కాదు. నీ ఎంత నువ్వుగా పరిశీలనము చేసుకోవాలి. చేసుకుని భగవంతుడి గురించి ఆర్తి భక్తి అలవాటు చేసుకోవాలి. అది ఏ అది మాత్రమే రక్షించగలదు, అన్యములు రక్షించలేవు. కాబట్టి అలా ఆనాడు ఆ బకాసుర వృత్తాంతమునందు భగవానుడు రక్షించినటువంటి ఒక మహోత్కృష్టమైన ఆఖ్యానాన్ని ఆవిష్కరించి ఒకనొకనాడు కృష్ణ పరమాత్మ పిల్లలందరితో కలిసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆయనకు ఒక ఊహ వచ్చింది, రేపటి రోజున మనందరం కలిసి వనభోజనాలకు బయలుదేరదాం, కాబట్టి పిల్లలారా మీ అందరూ కూడా ప్రొద్దున్నే బయలుదేరేటప్పుడు చక్కగా చిక్కాలు పట్టుకుని అందులో మీకు ఇష్టమైనటువంటి మధుర మధురమైన పదార్థాలు పట్టుకుని ఆ చిక్కాలకు తగిలించుకుని రండి, మనందరం కలిసి వెడదాం అరణ్యంలోకి వెళ్ళి కూర్చుని అందరం కలిసి ఆ తెచ్చుకున్నటువంటి చల్దులు ఆరగిద్దాం, అదే వనభోజనం అంటే, కాబట్టి బయలుదేరదాన్ని రండి అన్నారు. కృష్ణుడికి, కృష్ణుడు ఎంత చెప్తే పిల్లలకి అంత వాళ్ళందరికీ పరమ సంతోషం కలిగిపోయింది. కలిగిపోయి వాళ్ళందరూ సరే మనం వనభోజనానికి వెడదామన్నారు. అన్నారు ఈ పిల్లలందరూ వనభోజనానికి వెడుతున్నారు కదా, కొంచెం వాళ్ళకి ఇంట్లో ఉన్న మంచి మంచి వస్తువులన్నీ తీసుకున్నారు. పోతన గారు దాని మీద ఎంత గజ్జి ఇచ్చారో నండి, నిపజ్జలు ఇచ్చారో నిజంగా. వాళ్ళకి అమ్మ బంగారు ఆభరణములు పెట్టింది, బంగారు గొలుసులు వేసింది, బంగారు గాజులు వేసింది, కంకణాలు పెట్టారు. ఇన్ని పెట్టినా వాళ్ళు ఇలా అడవిలోకి వెళ్ళారట ఆవుల్ని దూడల్ని తీసుకుని. వెళ్ళగానే వాళ్ళకి ఏమిటో తెలిసా అండి ఊహ, ఒక్కటే వాళ్ళకి తెలిసింది, కృష్ణుడు ముందు లేస్తాడు, బయటికి వస్తాడు ఆ బృందావనంలో వచ్చి తన కొమ్ము బూర చేత్తో పట్టుకుని ఊదుతూ తిరుగుతాడు అలా కాసేపు. తిరగగానే కృష్ణుడి కొమ్ము బూర వినపడగానే ఆ కృష్ణుడు లేచిపోయాడు, మేము వెళ్ళిపోవాలి, కృష్ణుడు బయలుదేరిపోతాడు, కృష్ణుడు బయలుదేరిపోతున్నాడు, వాళ్ళందరూ బయలుదేరిపోతారు అంతే. ఆ కృష్ణుడు ఎటు వెళ్ళిపోతే వెళ్ళిపోతారు వాళ్ళందరూ, కాబట్టి వీళ్ళందరూ కలిసి బయలుదేరిపోయారు. ఆయన కూడా అమ్మని కొసరి కొసరి కొన్ని ఊరగాయలు పెట్టించుకున్నాడు. అమ్మ నాకు నువ్వు పిండి ఆవకాయ వేయమ్మా, అమ్మ నాకు మాగా వేయమ్మా, అంటే ఒక్కడివి ఎందుకు రాయిందంటే అమ్మ నాకు అలా కాదమ్మ, నాకు కొంచెం తొక్కుడు పచ్చడి కూడా పెట్టమ్మా అని ఇవన్నీ ఆకులలో మూటలు కట్టించుకుని ఓ ముంతలో అన్నం పెట్టించుకుని దాని మీద పళ్ళెం పెట్టుకుని గోపాలబాలురంటే వాళ్ళ శౌచము ఎంత గొప్పదో చూడండి. వాళ్ళు స్నానం పొద్దున్న కూడా చేయరు, సాయంకాలం వచ్చి చేస్తూ ఉంటారు దూడల్ని దోలుకొచ్చి. కాబట్టి వాళ్ళు కాలకృత్యాలు తీర్చేసుకుని ఓ కర్రకి వెనకాతల చిక్కం కట్టుకుని ఆ చిక్కంలో ఈ పచ్చడి ముద్దలు ఈ పెరుగు ముద్దలు అన్నం అన్నీ పెట్టుకుని కృష్ణుడు పిలిచాడు. సంతోషంగా అందరి దగ్గర ఒక కొమ్ము బోరు ఉంటుంది, ఒక వేణు ఉంటుంది, ఒక కర్ర ఉంటుంది. ఈ చిక్కం కింద పెట్టేస్తారు, ఆ కర్రతో తోలుతుంటారు దూడల్ని. ఈ దూడలన్నిటినీ విప్పుకుని ముందు ఆవులు దూడలు వెళ్ళిపోతున్నాయి, వెనక వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇందులో కొన్ని కొన్ని ఆవుల్ని మరలుస్తారు, ఆ ఆవులు పరిగెడుతుంటాయి, వెనక వీళ్ళు పరిగెడుతుంటారు. ఎంత ఆశ్చర్యంగా పరిగెత్తేవారంటే వాళ్ళు పందాలు వేసుకునేవారట. కృష్ణుడు అనేవాట ఊరే అదిగో 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 అక్కడి నుంచి చూసారా పక్షుల గుంపు వస్తోంది. ఇప్పుడంటే ఎక్కడ కనపడుతున్నాయండి, నిజంగా అలా వచ్చేసి ఆ పక్షుల గుంపులు అలాగా ఒకే గుంపు ఇలా పెద్ద తారణం కింద వెళ్ళిపోయేవి ఆకాశంలో పొద్దున్న లేచి, అలాగే సాయంకాలం మళ్ళీ అలాగే వచ్చేసేవి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎంత అనుభవించాడో, మహానుభావుడు భావుకుడు కాబట్టి పక్షుల గుంపులు బారులు బారులు అవిగో 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 అంటాడు ఒక పాటలో. నిజంగా ఎంత గొప్ప పాటలండి ఆ పాటలు. సరే ఇప్పుడు మళ్ళీ నేను అందులోకి వెళ్తే మళ్ళీ అదో స్పృహ ఎందుకు వచ్చింది, కానీ నిజంగా అలా సాయంకాలం కూర్చుని ఆ తెల్లటి పక్షులు బారే వేళ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళకండి అని చెప్పి పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళిపోతుండేవారు పసిపిల్లల్ని. ఆ పక్షులన్నీ అలా వెళ్ళిపోతుంటే పొద్దున్నే బాలభానుడు ప్రకాశంలో వాటి నీడ బాగా పెద్దది పడుతుంది. ఈ పిల్లలట పందెం వేసుకునేవారట, అదిగో ఒరే పక్షుల గుంపు వచ్చేస్తుంది, ఆ నీడ పడుతుంది కదా భూమి మీద, ఆ నీడతో పాటు పరిగెత్తాలి. ఎవరు తొందరగా ఎక్కువ దూరం పక్షుల నీడతో పాటు పరిగెడతారో వాళ్ళు గెలిచినట్టు. అనేటప్పటికీ వీళ్ళందరూ గబగబా దట్టీలు కట్టేసుకుని వేణువులు చేత్తో పట్టుకుని కొమ్మ బూరలు దోపేసుకుని రెడీగా ఉండేవారు. ఆ పైన పక్షులు వచ్చేటప్పటికి వాడి నీట పడేది, నీడ పడగానే ఆ నీడతో పాటు వీళ్ళందరూ పరిగెత్తేవారు. పరిగెత్తి 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 అందరికన్నా ముందు ఎవరో ఒక్కడ వెళ్ళగలిగేవాడు, మిగిలిన వాళ్ళందరూ చతికిలు పడిపోయేవారు. హా నువ్వు గెలిచావురా అని చెప్పి వాడిని భుజాల మీద కూర్చోబెట్టుకుని ఊరేగించేవాడు. ఒక్కొక్కసారి వాడు కృష్ణుడు భుజాలు ఎక్కేవాడు, ఆశ్చర్యం. ఎక్కితే కృష్ణ పరమాత్మ వాడిని మోస్తూ ఉండేవారు. కొంతమంది ఇలా కర్ర వేసుకుని ఇలా చిక్కను తగిలించుకుని వెళ్ళిపోతుంటే ఒక్కొక్కడు చాలా జాగ్రత్తగా వచ్చి ఆ చిక్కానికి ఉన్న మూత పైకెత్తి అందులో చేయి పెట్టి వాడు కొబ్బరుండలు తెచ్చుకుంటే ఓ రెండు కొబ్బరుండలు తీసేసుకుని పక్కవాడి కోటి పెట్టి వీడోడు తినేస్తుంటే వీడికి ఏదో అనుమానం వచ్చి చూసేటప్పటికీ వాడు కొబ్బరుండలు తీసేస్తుండేవాడు.
ఊరే నా కొబ్బరుండలు తీసేస్తున్నామని వాడు ఆ చిక్కం అక్కడ పెట్టి వెంట పడితే వీడి మధుర పదార్థం గబగబా నోట్లో పెట్టుకుని తినేస్తూ పరిగెత్తేస్తుండేవాడు. వాడు అక్కస వచ్చేసి నా కొబ్బరుండలు తినేసామని పరిగెడుతుంటే దొరకకుండా వాడు ఇలా 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 పరిగెత్తేవాట. అసలే కొబ్బరుండ తినేశాడని వీడి చిక్కం పెట్టేట ఎలాగానే వీడి చిక్కంలో ఉన్న ఉండలు మిగిలిన వాళ్ళు తినేసేవాడు. అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ముందెళ్ళి ఎవరు కృష్ణుడిని ముట్టుకుంటారో అనేవారు. అందరూ పరిగెత్తికెళ్ళి కృష్ణుడిని ముట్టుకునేవారు. నీళ్లల్లో పడిపోయేవారు, చేపల్లా ఈదేవారు. తల్లులు అంత మంచి మంచి ఆభరణాలు పెడితే అవన్నీ వదిలేసి చెట్లెక్కి ఆ చెట్లకున్నటువంటి చిన్న చిన్న పళ్ళగుత్తులు కోసుకుని వాటిని చెవులకు పెట్టుకునేవారు. మంచి మంచి పెద్ద పెద్ద అడవి తీగలకి ఇంతంత పువ్వులు పూస్తాయి, ఆ అడవి తీగలు తెంపి వాటిని మెళ్ళో పూలదండల కింద వేసుకునేవారు. కృష్ణుడు ప్రభువు, మేమందరం ఆయన పరివారం అనేవారు అని వీళ్ళందరూ బయలుదేరి కృష్ణుడితో ఆడుకునేవారు. ఒక్కొక్కసారి పెద్ద కోతుల యొక్క మూకలు కూర్చుని ఉండేవి. అక్కడ కూర్చునుంటే కోతులతో సమానంగా చెట్లెక్కాలి, అదో పందెం. కోతులన్నీ చెట్లెక్కుతుండేవి, వాళ్ళతో సమానంగా చెట్లెక్కేసేవారు కోతులతో సమానంగా. ఇలా వాళ్ళు ఆడని ఆటలు లేవు. అందరూ ఆడుకుంటూ కృష్ణుడితో తిరుగుతూ పొంగిపోతూ సంతోషిస్తూ పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఇలా ఆడుకుంటుంటే దేవతలను కూడా భయపెట్టగలిగినటువంటి రక్కసుడు ఉన్నాడు. వాడు ఎంత చిత్రమైన వాడంటే నిజంగా పోతన గారికే చెల్లిందండి మహానుభావుడి ఆంధ్రీకరణ. వ్యాసుల వారు అన్నారు సంస్కృత మూలంలో అఘాసురుడు అన్నారు. అఘము అంటే పాపము, అఘాసురుడు అంటే పోతన గారు ఏమని ఆంధ్రీకరించారంటే పాపపు రక్కసుడు అని ఆంధ్రీకరించారు. కాబట్టి ఇప్పుడు ఆయన అనుకున్నట్ట ఆయన బకాసురుడు యొక్క సోదరుడు. నా సోదరుడైనటువంటి బకాసురుణ్ణి కృష్ణుడు నిర్జించాడు. కాబట్టి గోపాల బాలురందరికీ కూడా ప్రాణ సమానుడైన వాడెవరు? కృష్ణుడు. కాబట్టి ఈ కృష్ణుణ్ణి చంపేస్తాను, కృష్ణుణ్ణి తినేస్తాను. జపిరము లేక ఇప్పుడు గోపుల గోపాల సుతుల కృష్ణునితోడన్ గీపెట్టగా మింగదన్నని పాపపు రక్కసుడు త్రోవపడి ఉండెనృపా. పోతన గారు అన్నారు ఈ రాక్షసుణ్ణి చూస్తే దేవతలు కూడా భయపడతారు అన్నారు. అలాంటి రాక్షసుడు అఘాసురుడు పాపపు రక్కసుడు వచ్చి పడుకున్నాడు అట్టంగా. ఆ పడుకున్నవాడు ఎలా పడుకున్నాడు? కొండ చిలవ రూపంలో పడుకున్నాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి అంశం. కొండ చిలవ తను వెంటాడి వెంటాడి ఏ ప్రాణిని చంపదు, దానికి ఒక గమ్మత్తైనటువంటి స్థితి ఉంటుంది. అది పెద్ద నోరు తెరుస్తుంది, తెలిసో తెలియకో అలా వెడుతున్నటువంటి ప్రాణి ఏదైనా కనపడింది అనుకోండి, దాని పక్క నుంచి వెళ్ళిపోతుంది అనుకోండి, అది చక్కగా ఓ పెద్ద రాయిలాగో మానులాగో పడుకుంటుంది. పడుకుంటే లేకపోతే ఓ చెట్టుకి చుట్టుకుని ఇలా కిందకి వేలాడుతూ ఉంటుంది, ఓ తీగలాగా ఏదో పందో ఏదో ఒకటి అలా పరిగెడుతుంటుందో దున్నపోతో ఉంటే టక్కన పట్టుకుంటుంది. పట్టుకుని ఇంకక్కటి నుంచి అది మింగడం కూడా గమ్మత్తుగా మింగుతుంది బల్లిలాగే. మెల్లమెల్లగా మెల్లమెల్లగా కోరలలో ఉన్న విషాన్ని బాగా ఎక్కిస్తుంది. గింజుకుని 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 ఆ ప్రాణి ప్రాణములు వదిలిపెట్టాక అప్పుడు గుటుక్కుని మింగేస్తుంది. దానికి పళ్ళతో నవలడం ఈ ప్రక్రియ ఏమి ఉండదు కొండచిలవకి. అది పట్టిందంటే మింగేయడమే. కొండచిలవ మింగేస్తే చిత్రం ఏమిటంటే అది వెంటనే ఏ చెట్టుకో చుట్టుకున్నప్పుడు లోపలున్న ప్రాణి విరిగిపోతుంది శుభ్రంగా, అలాగే జీర్ణం చేసేసుకుంటుంది. అలా పడుంటుంది, పడుండి తినేస్తుంది అన్నింటినీ. అదో చిత్రం కొండచిలవకి. అందుకే కొండచిలవలా వాడు కదలు రా అంటారు. దానికి కదలిక ఉండదు కానీ ప్రాణుల్ని మింగేస్తుంది. అలా పాపపు రక్కసుడు త్రోవపడి ఉండెనృపా. ఒక కొండ చిలవ పడుకుంది. ఈ కొండ చిలవ యొక్క పై దవడ ఆకాశానికి పెట్టింది, కింది దవడ భూమి మీదకి పెట్టింది. లోపల పెద్ద ఎర్రటి నాలుక, పెద్ద పెద్ద కోరలు పర్వత శిఖరాల్లా ఉన్నాయి. దాని ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో లోపల నుంచి వేడి గాలి వస్తోంది. అది ఇతపూర్వం తినేసి సగం జీర్ణమై జీర్ణం కానటువంటి ప్రాణులు ఉన్నాయి కడుపులో, వాటి నుంచి కుళ్ళిపోయిన వాసన వస్తుంది, వేడి గాలి వస్తుంది. ఆ కొండ చిలవ పైకి చూస్తే దవడ లోపలికి ఎర్రటి మాంసం కనపడుతోంది. ఈ పిల్లలు అక్కడ దాకా వచ్చారు. వచ్చిన తర్వాత ఒకడు అన్నాడు, రే మనం రోజు బృందావనానికి వస్తున్నాం కదా, ఈ కొండ చిలవలా ఉందిరా ఇది, ఇదేదో కొండ చిలవ కింది దవడ కొండ చిలవ పైదవడా అన్నాడు. అంటే ఇంకోడు అన్నాడు, నిజమే రోయ్, ఆకాశం ఎర్రబడిందా అన్నట్టుగా ఉంది, ఇది కొండ చిలవే ఉంటుంది అన్నాడు. వేరొకడు అన్నాడు, ఇవి కొండ చిలవ కోరలే, అనుమానం లేదు అన్నాడు. అయితే ఇంతమంది అది కొండ చిలవ కాదా, కొండ చెలవే నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇప్పుడు దాని నోటిలోకి వెళ్ళాలా వెళ్ళకూడదా, పక్క నుంచి ఎక్కడైనా దారి చూడాలా, అది సామాన్యమైన కొండ చెలవ కాదు, ఆకాశాన్ని భూమిని కమ్మింది, కమ్మి నిలబడింది. ఇప్పుడు లేకపోతే వెనక్కి తిరిగి పారిపోవాలా ఎక్కడికైనా అంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు. చిన్ని కృష్ణుడు నవ్వుతూ కనపడ్డాడు వాళ్ళకి. వాళ్ళు అన్నారు, బకునించంపిన కృష్ణుడుండ మనకున్ పామంచు చింతింప నీటికి రాపోతము దాటి ఇది కౌటిల్యంబుతో మింగుడున్ బకు వెంటంచను కృష్ణు చేతయనచున్ కంజాక్షులై చూచి ఉచ్చుకలై చేతులు వేసి కొంచు నగుచున్ దుర్వార్తలైపోవగన్. వాళ్ళ నమ్మకం చూడండి, వెనక్కి తిరిగి కృష్ణుణ్ణి చూశారు. చూసి అంటారు, బకునించంపిన కృష్ణుడుండ మనకున్ పామంచు చింతింప నీటికి, బకాసురుణ్ణి చంపిన కృష్ణుడు మన వెనకాలన్నాడు. కాబట్టి ఎదర కొండ చిలవైతే మనకేం భయం, మనం వెళ్ళిపోదాం. మనం బ్రతకాలా, మనని బ్రతికించుకోవాలా అన్నది మన పూచీ కాదు, మన వెనకాలన్న కృష్ణుడు చూసుకుంటాడు. మీకెందుకురా భయం, వెనకాల కృష్ణుడు వస్తుంటే ఇది కొండ చిలవేమో, కృష్ణుడు ఆగమన్నాడా, ఒరే వెళ్ళకండ్రా అది కొండ చిలవరా అన్నాడా ఆయన? ఆయన ఏం అనలేదు కదా. మనకి కృష్ణుడు ఉండగా భయం ఏమిట్రా, పదని వెళ్ళిపోదాం. ఒకవేళ నిజంగా ఇది కొండ చిలవే అనుకో, కృష్ణుడు ఉండగా భయం ఏంట్రా, కృష్ణుడు చంపేస్తాడు కొండ చెలవని, పదండి రా లోపలికి వెళ్ళిపోదాం అన్నారు. అని చేతులు వేసి కొంచెం నగుచున్, వాళ్ళు ఏమైనా భయపడుతూ భయపడుతూ మణికర్ణికాబిలంలోకి దిగేటటువంటి వానరుల్లా దిగలేదు వాళ్ళు. వాళ్ళు ఎంత ధైర్యంగా వెళ్ళిపోయారంటే లోపలికి, కృష్ణుడు ఉన్నాడు రా అని ఒకళ్ళ చేతిలో ఒకటి మీద వేసుకుని నవ్వుకుంటూ ఆ చిక్కాలు పట్టుకుని ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని అన్నింటినీ తోలేశారు ఆ కొండ చెలవ నోట్లోకి. వీళ్ళు వెళ్ళిపోయారు. ఎవరికి తెలిసది అఘాసురుడని? ఒక్క కృష్ణుడికి తెలుసు. ఇప్పుడు కృష్ణుడు అనుకున్నాడు వెనక నుంచిని, ధూర్త అఘాసురుడు అడ్డంగా పడుకున్నాడు. వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? నేనున్నానని వెళ్ళిపోయారు. ఇప్పుడు నే నా కోసమే అది ఇంకా దవడలు ఇలా ముయ్యలేదు. వెళ్ళడమా వెళ్ళకపోవడమా, వెళ్ళి తీరాలి. ఎందుకని? వాళ్ళని బ్రతికించడానికి వెళ్ళాలి అనుకున్నాడు. అనుకుని దాని నోటి దగ్గరికి వెళ్ళేటప్పటికీ వీళ్ళందరూ దాని కంఠం దగ్గరికి వెళ్ళిపోయారు. అది నాలుకలు చుట్టి గుటుక్కుని మింగేసింది. వాళ్ళు కడుపులోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏమిటి, ఆ లోపల ఉన్న అగ్నిహోత్రపు వంటి విశ్వజ్వాలలకి మరణించారు. మరణించగానే ఆవులు ఎద్దులు దూడలు గోపాలబాలులు అందరూ మరణించారు. కృష్ణుడు దాని కంఠం దగ్గరికి వెళ్ళాడు. అది కృష్ణుణ్ణి కూడా మింగపోయింది. ఆ రెండు ఆ పైన ఉన్నటువంటి దవడ నొక్కేసింది. నొక్కేసేటప్పటికీ వామనమూర్తి అయి బ్రహ్మాండములను కొలిచినటువంటి స్వామికి ఒక పెద్ద ఇనప స్తంభంలా అయిపోవడం పెద్ద లెక్క. ఆయన నిటారుగా ఒక స్తంభంలా అయిపోయాడు. అది ఇలా నొక్కేటప్పటికీ ఈ స్తంభం లాంటి పరమాత్మ యొక్క శిరస్సు దాని దవడలోంచి పొడుచుకుని పైకొచ్చింది. ఈయన తన శరీరాన్ని పెంచాడు. దానికి లోపలికి ఊపిరి పీలిస్తే వెళ్ళడం లేదు. గిల్ల 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 కొట్టుకుంది, అటు తిరిగింది ఇటు తిరిగింది, తిరుగుడు పడిపోయి ప్రాణాలు వదిలిపెట్టేస్తుంది. ఈ గిలగిల కొట్టుకుంటున్న సమయంలో దాని కడుపులో ఉన్నటువంటి మరణించిన వారిని అందరినీ కృష్ణుడు చూశాడు. ఇక్కడ పోతనగారు అంటారు, ఆ పిల్లల్ని చూసి క్రూరవ్యాళ విశాల కుక్షిగతులన్ గోవత్స సంఘంబుతో కారుణ్యామృత వృష్టి చేత బ్రతుకంగా చూచి వత్సంబులున్ వారున్ తాను తదాస్య వీధి మగడున్ వచ్చన్ ఘనోన్ముక్తుడై తారానీకముతోడ నొప్పెసగు ఆ తారే సుచందంబునన్. అసుర సంధ్యవేళ అవుతుండగా నక్షత్రాలతో కలిసి ఆకాశమునందు ప్రకాశించినటువంటి చంద్రబింబంలా కేవలము తన కళ్ళల్లోంచి కారుణ్యామృత దృష్టిని వాళ్ళ మీద ప్రసరింపచేశాడు చిన్ని కృష్ణుడు. ఆయన కారుణ్యామృత దృష్టి పడగానే ఈ మరణించిన పిల్లలందరూ ఒక్కసారి జీవించారు. ఆవులు జీవించాయి, దూడలు జీవించాయి, ఎద్దులు జీవించాయి, అందరూ ఆ కొండ చిలవ నోట్లోంచి పక్కకొచ్చేసారు. పక్కకొచ్చేయగానే వాళ్ళొక అద్భుతాన్ని చూశారు అన్నారు పోతనగారు. ఈ పాము కొట్టుకుంటోంది కొనప్రాణంతో. ఇది ప్రాణం పోయింది, దాంట్లోంచి వచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి వెలుగు ఒక్కసారి పైకి లేచి ఈ చిన్ని కృష్ణుల్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇంత పాపపు రక్కసుడు మోక్షం పొందేశాడు. కృష్ణుడి యొక్క స్పర్శ చేత ఆయనకున్నటువంటి పాపములన్నీ విరిగిపోయాయి. అయితే లీలకి ఏదో ఒక అర్థం ఉండాలి కదండి. అంటే ఈ లీల గురించినటువంటి అర్థం కానీ వ్యాఖ్యానం కానీ నిజానికి అక్కర్లేదు, మీరు పసిగట్టేశారు. ఎందుకని, అది పసిగట్టడానికి అవకాశం లేనటువంటి స్థితి ఏం కాదు. పేరే తెలిసిపోయింది మీకు, పాపపు రక్కసుడు. పాపమనగానేమి, పుణ్యము కానిది. పుణ్యమనగానేమి, పాపము కానిది. అంతే కదండి. కాబట్టి పుణ్యం అంటే సత్కర్మ, పాపం అంటే దుష్కర్మ. పుణ్యంలోంచి ఏమొస్తుంది? సత్కర్మలోంచి సుఖం వస్తుంది. పాపకర్మలోంచి ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. కానీ పాపకర్మ ఏం చేస్తుంది? కొండ చిలవల నోరు తెరుచుకుని మన దారిలోనే పడుకుంటుంది. అది ఏం చేస్తుందంటే మననే దానిలోకి నడిచేటట్టుగా చేస్తుంది పాపకర్మ. పాపకర్మ ఎప్పుడూ కూడా తనంత తాను వచ్చి మింగదు. పాపకర్మ మిమ్మలని మింగలేదు. ఏమంటే పాపం నా చేత చేయబడింది అని అనడానికి వీలు లేదు. ఎప్పుడైనా మీరు దాన్ని చెప్పవలసి వస్తే యాక్టివ్ వాయిస్లోనే చెప్పాలి, నేనే పాపము చేశాను. ఎందుచేత, కొండ చిలవ ఎదురుగుండా ఉంటుంది, పాపము ఉంటుంది, కానీ పాపమును మీరు చెయ్యను అంటే మీ చేత పాపము చేయించలేదు. నువ్వు నన్ను చేసి తీరు అని పాపకర్మేం మీతో చేయించదు. కానీ మోహబుద్ధి బయలుదేరుతుంది, ఏం పర్వాలేదు చేసేద్దాంలే అని ఏదో అప్పటికి ఒక సుఖాన్ని కోరుతాడు. కోరి ఆ పాపపు పని చేస్తాడు. అందుకని కొండ చిలవ నోటిలోకి వీళ్ళే వెళ్ళారు. ఈ వెళ్ళిన వాళ్ళకి అసలు పాపకర్మ అంటే ఏమిటో, పుణ్యకర్మ ఏమిటో ఏమిటో తెలియాలంటే, సత్కర్మకి దుష్కర్మకి తేడా తెలియాలంటే వేదం తెలియాలి. అందులో చెప్పినటువంటి ధర్మములకు సంబంధించినటువంటి భాగములను గురించి చదవాలి, పెద్దల దగ్గర శ్రవణం చేయాలి. గోపాల బాలురికి అవన్నీ ఏమైనా తెలుసా? వాళ్ళకి ఏది పుణ్యమో ఏది పాపమో వాళ్ళకి ఏమైనా తెలుసా? వాళ్ళకేం తెలియదు. దేవతలు కూడా భయపడతారు ఆ పాపకర్మకి. ఎందుకని, అందులోకి ప్రవేశిస్తే దేవతల పదవులు కూడా ఊడిపోతాయి ఆ పాపకర్మ చేత. అటువంటి పాపకర్మ యందు వీళ్ళు వెళ్ళారు లోపలికి. కానీ వెళుతున్నప్పుడు వీళ్ళు ఒక పని చేశారు. ఏది చేశారు అంటే వెనక కృష్ణుడున్నాడు అన్నారు. ఇప్పుడు అది పాపమా పుణ్యమా వారికి తెలియదు, తెలియవలసిన అవసరము లేదు. తెలిసి చేస్తే తప్పు. ఇది పాపమో పుణ్యమో ఈశ్వరుడు చేయిస్తున్నాడు అని అమాయకత్వంతో పాపపు పని చేసేసి ఈశ్వరుడు చేయించాడండి అనకూడదు. అంత అజ్ఞానమైనటువంటి వాళ్ళు ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి వెనకాతలా ప్రవేశించారు. ఇప్పుడే పాపమును ఎవడు తీశాడు? ఈశ్వరుడు తీశాడు. తెలిసి నువ్వు పాపం చేశావు, ఫలితమును అనుభవించాలి. అందుకే శాస్త్రం ఏమంటుందో తెలుసా అండి, మరణము దేని వలన? పాపము వలన. పాపమే మరణమునిస్తుంది. ఒక్కొక్కనాడు భయంకరమైన మృత్యువునివ్వాలి. అప్పుడు ఎందుకు ఇస్తారు? చేసిన పాపకర్మ భయంకరమైనదైతే మృత్యువును ఇస్తారు. లేకపోతే రాదా అండి, వస్తుంది. కానీ పుణ్యం చేసిన వాడికి మృత్యు వస్తుంది. వాడు అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. బాగా గుర్తుపెట్టుకోండి. పూజ చేస్తే ఏమడుగుతారో తెలుసా అండి? దేవాలయానికి వెడితే ఏమడుగుతారో తెలుసా? పుణ్యనదీ స్నానం చేస్తే ఏమడుగుతారో తెలుసా? ఈ రెండే అడగాలి. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. అన్నిటికన్నా ప్రమాదకరమైనది ఏది? చేసిన పాపమును అనుభవములోకి ఈశ్వరుడు వృద్ధాప్యమునందు తెస్తాడు. అప్పటి వరకు నావారు నావారన్నవారు నావారు కారని తెలుసుకుని దూరంగా ఉండిపోయి తన మలమూత్రములు తాను విసర్జించలేక మంచాన ఉంటే అప్పుడు వస్తుంది కర్మానుభవంలోకి. ఎంత ప్రమాదం వస్తుందో, వెళ్ళక తప్పదు ఎవరైనా. కానీ మహానుభావుడు నిజంగా అలా వెళ్ళిపోయాడు రా, ఎంత పుణ్యం చేశాడో. అందుకే పెద్దలు అంటారు, చేసిన పాపపుణ్యములు దేని ఎందు తెలుస్తాయి అంటే మృత్యువునందు తెలుస్తాయి. అందుకని హాయిగా వెళ్ళిపోగలిగాడా, అనాయాసంగా సంతోషంగా అందరి మధ్యలో ఉండగా. ఒక్కొక్క మహాపురుషుడు చూడండి, చక్కగా అందరితో మాట్లాడి పూజ చేసుకుని చాలా అమాయకంగా ఉంటారండి. ఏమి వాళ్ళకి తెలియక్కర్లేదు. వాళ్ళు పెద్ద ప్రాజ్ఞులయి ఉండరు, వాళ్ళు ఏం పెద్ద పాండిత్యం ఉండదు, వాళ్ళేం జ్ఞానం ఉండదు. కానీ వాళ్ళు బ్రతికినదంతా ఎప్పుడూ ఎవరికీ ద్రోహబుద్ధితో లేకుండా పరమ పుణ్యశీలురై ఒకరి యొక్క మంచిని కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు. వారికి ఈశ్వరుడు అంత అనాయాసమైన మరణమునిచ్చి అంత జాగ్రత్తగా విడదీసేస్తాడు. విడదీసేసి చక్కగా ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్తాడు. కాబట్టి అటువంటి అనాయాసేన మరణం, బ్రతికి ఉన్నన్నాళ్ళు వినాదైన్యేన జీవితం. ఒకటి దగ్గర ఇలా చెయ్యి చాపకుండా ఇలా పెట్టడమే వచ్చినటువంటి చెయ్యి. ఆ చెయ్యి ఇలా ఎందుకు పెడుతుంది? అంటే లక్ష్మీదేవి కటాక్షం అటువంటిది ఆయనకి. ఆయన ఇంట్లో ఉన్న బావి పూడిక తీస్తున్న బావి, ఇలా పెడుతుంటే అక్కడ ఊరుతుంటుంది. అటువంటి స్థితి బ్రతికినన్నాళ్ళు ఇచ్చింది. ఎప్పుడో అప్పుడు వెళ్ళాలి తప్పది శరీరం. వెళ్ళేటప్పుడు అనాయాసంగా వెళ్ళిపోయింది. రెండో రోజు ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు, అమ్మమ్మ మహాపురుషుడు వెళ్ళిపోయాడండి అన్నారు. అని కొన్ని వేల కుటుంబాలు అన్నం తినడం మానేశాయి. అలా వెళ్ళిపోయాడు. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం, ఇవి ఎప్పుడొస్తాయి, నీ వెనకాతలే సర్వేశ్వరుడు ఉన్నాడని నువ్వు పూనికతో ఉండి ప్రవర్తించగలిగితే చాలు. వాడు ఉన్నాడు, నేను చేస్తున్న ప్రతి పని వాడు చేయిస్తున్నాడు. నువ్వు తప్పు చేయి, నువ్వు తప్పని అంగీకరించి చేయాలంతే. ఈశ్వరుడు ఉన్నాడు అని నువ్వు అస్తమానం అంటున్నావు అనుకో, నువ్వు తప్పు చేసే ముందు కూడా ఈశ్వరుడు చూస్తున్నాడా చూడలేదా? ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టుకున్నాడు, నన్ను చూడలేదు, గోపాలకృష్ణ గారి ఇంట్లో ఉన్నాడు దేవుడు, కాబట్టి ఇప్పుడు నేను తప్పు చేసేయచ్చు అని నువ్వు అనలేవు. సర్వాంతరయామి, ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాను, ఇది కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తుండగానే నేను తప్పు చేస్తున్నాను అని నువ్వు అనుకుని చేసి క్షమార్పణ చెప్పారనుకోండి ఒకసారి ఒక తప్పుకి, మీరు మళ్ళీ చేయండి అలాగే, అప్పుడు సిగ్గు వేసేస్తుంది. ఎలా చేస్తాం, ఒకసారి చేసాం ఏదో క్షమార్పణ చెప్పాం, ఇలా అస్తమానం చేస్తూ ఆయన చూస్తున్నాడే రాసుకుంటున్నాడే, ఎలా చేస్తాం ఈ తప్పులు? కాబట్టి ఏమైపోతుంది, తప్పు చేయడమే పోతుంది అంతే కదండి. అసలు ముందు ఇక్కడ విశ్వాసం ఉండాలి, ఉంటే ఎలా చేయగలరు మీరు? వాడు చూస్తున్నాడన్న భయం ఒకటి మీ లోపల ఉండిపోతుంది. కాబట్టి ఇది అఘాసుర వధ అంటే ఇంత పరమోత్కృష్టమైనది. ఇప్పుడు ఎవరు బ్రతికించగలిగారు? ఈశ్వరుడు బ్రతికించగలిగాడు. తెలియదు పాపం ఆయనకి పాపకర్మ అని, కానీ భగవంతుడు ఉన్నాడన్న నమ్మకంతో ఆ పాపకర్మలోకి వెళ్ళిపోయాడు. ఆయనకి తెలియదు అది నిజంగా పాపకర్మ అని తెలిస్తే చేయడు, తెలియక చేశాడు ఆయన. కానీ ఇప్పుడు తెలుసుకున్నాడు అది పాపకర్మ అని చేయడు. ఇప్పుడు ఎవరు రక్షిస్తారు? ఈశ్వరుడు తన కరుణార్ద్ర హృదయముతో కూడిన దృక్కులు ప్రసరిస్తాడు, ఈశ్వరుడు రక్షించగలడు అని అఘాసుర వధ మనకందరికీ కూడా చిరస్మరణీయమై నిత్యస్మరణీయమై ప్రతిరోజు భగవంతుని ఎందు పూనికనిపించి ఈశ్వరుడు మనని అనుగ్రహించగలిగిన స్థితిని ఆవిష్కరిస్తుంది. ఇప్పుడు ఈ పిల్లలందరూ బయటికి వచ్చారు. ఇక్కడ శుకుడు పరీక్షిత్తుకి భాగవతం చెప్తూ ఒక చిన్న మెలిక పెట్టి వదిలేశాడు. ఆయన అన్నాడు దీన్ని కౌమార పౌగండలీల అంటారు అన్నాడు. పరీక్షిత్తు ఒప్పుకోలేదు, అలా ఎందుకంటారు అన్నాడు. కౌమారం అంటే ఐదో ఏడు వచ్చే వరకు ఉన్న వయస్సుని కౌమారం అంటారు, ఆరో ఏడు దాటితే పౌగండం అంటారు, ఒక సంవత్సరం పూర్తయిపోతే. మరి కౌమారంలో జరిగింది పౌగండంలో ఎలా చెప్పారు పిల్లలు? ఐదో ఏట ఇది జరిగింది పిల్లలందరికీ ఈ కథ. ఈ పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయేటప్పటికీ ఈ మరణించినటువంటి అఘాసురుడి యొక్క శరీరం శుభ్రంగా ఎండిపోయి ఒక గుహలా అయిపోయింది, పిల్లలు ఆడుకునే గుహలా. అంత ఎండిపోయింది, దుర్వాసన కూడా లేదు. ఇంత ఎండిపోయిన తర్వాత ఈ పిల్లలు ఇంటికి వెళ్ళి చెప్పారు, ఏడాది పాటు ఈ పిల్లలు ఇంటికి వెళ్ళలేదు అన్నాడు. అందుకని దీని పేరు కౌమార పౌగండలి అంటే పరీక్షిత్ అన్నాడు. ఆగండి 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 ఆగండి, అలా మీరు వెళ్ళిపోవద్దు, ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ముందు నాకు ఇది వివరణ చెయ్యాలి. కౌమారమునందు జరిగిన విషయం పౌగండములో ఎందుకు చెప్పారు? ఏడాది పాటు పిల్లలు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? నాకు ఈ కథ చెప్పవలసింది. ఆర్తి కలిగిన శిష్యుడుంటే గురువుకి ఉత్సాహం వస్తుంది. ఆయన అన్నారు, నీ యొక్క ఆనందాన్ని చూస్తే నాకు తప్పకుండా చెప్పాలనిపిస్తోంది అయా విను, ఈ పిల్లల్ని బ్రతికించిన తరువాత కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ తీసుకుని బృందావనం లోపలికి వెళ్ళిపోయారు. ఆవులు దూడలు గోపాల బాలురు వాళ్ళందరూ మేము అందులోకి వెళ్ళాము, మేము చచ్చిపోయామో నువ్వు బతికించావో ఇవేం అడగరు వాళ్ళు, వాళ్ళకి కృష్ణుడు ఉన్నాడు అంతే పూనిక. మళ్ళీ వెళ్ళిపోయారంతే, వెళ్ళిపోయారు హాయిగా ఆడుకుంటున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? రెండయింది, మూడయింది. ఇది కూడా ఆశ్చర్యం అండి. మీకు భక్తి పూజ ఎక్కడో ఉండవు, ఇక్కడ ఆకలి వేసింది అనుకోండి, ఇక్కడ ఆకలి వేయగానే ఓ ఈశ్వరుడు ఇంద్రియములకు శక్తిని కల్పించడం కోసమని వైశ్వానర హోమం చెయ్యమని అడుగుతున్నాడు కాబట్టి నేను ఒక్కసారి స్నానం చేయడమో లేకపోతే కాళ్ళు చేతులు మొహమో కడుక్కుని ఈశ్వరుడికి నేను తృప్తిపరచాలి అని మీరు ఐదు మాటలు ప్రాణాయుస్వాహ అపానాయుస్వాహ అని తీసుకుని భోజనం చేశారనుకోండి, యజ్ఞము చేసినట్టు ఆ ఇంట ప్రతిరోజు సోమయాజి తిరుగుతున్నట్టు. ఎందుకంటే ఆయన తీసుకున్నది అందుకు తీసుకున్నాడు, ఇక్కడ వైశ్వానరుడు ఉన్నాడు, ఆయన ఆకలిస్తూ అలా ఉండకూడదు. కాబట్టి ఆ వైశ్వానరాజ్ఞికి నేను హోమం చేస్తున్నానని తిన్నాడు. ఇప్పుడు ఆయన పూజ అస్తమానం చేస్తున్నాడా లేకపోతే ఎప్పుడూ చేస్తున్నాడా? మీకు దొరకడు, ఎప్పుడూ చేస్తుంటాడు, అదే గమ్మత్తు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి చిత్రం ఏమిటో తెలుసా అండి? మాకు ఆకలేసింది అని వీళ్ళు అనరు, వీళ్ళకి ఆకలేసింది అని కృష్ణుడు చెప్పాలి. నిజమే, మనకి అంతే, కృష్ణుడే చెప్తాడు. మనం ఆదమరిచి తిరుగుతుంటే ఆకలేస్తుంది, ఆకలేస్తే ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. అయ్యో ఎండలో తిరిగావు, అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, నీకు ఆకలిస్తోందిరా, నువ్వు ఏదైనా తిను అని పరమాత్మే చెప్తాడు, కృష్ణుడే చెప్తాడు. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఏమన్నాడు వీళ్ళందరితో? ఒరే మంచి ఎండలో తిరిగావురా ఇప్పటిదాకా, ఎండంబ్రగ్గితిరా కటంబడితిరా ఇంకేలా విలంపింపక రెండో బలకులార చల్ది కుడవన్రంభ్య స్థలం బిక్కడి దండం లేగలు నీరుత్రావి ఇరమందం బచ్చి కల్మేయుచున్ దండంబై విహరించుచుండ అరమంద ప్రీతి బక్షింతమే అన్నాడు. ఒరే మీరు ఇప్పటిదాకా ఎండలో తిరిగారు, బాగా ఆకలిస్తోంది, దాహం ఇస్తోంది, మనం చల్దులు తెచ్చుకున్నాం కదా, రండి ఆ తెచ్చుకున్నటువంటి చల్దులన్నీ మనం కూర్చుని చక్కగా తిందాం అన్నాడు. వీళ్ళకి ఒక ఆశ్చర్యకరమైనటువంటి లక్షణం ఉంది. వీళ్ళు ఎలా తింటారో తెలుసా అండి? అమ్మయ్య కృష్ణ అయితే తినేద్దామని చెప్పి, ఒరే నేను కొంచెం అక్కడ కూర్చొని తింటాను, మీరు అలా కూర్చొని తినండి, మీరు అలా కూర్చొని తినండి అని ఎవడి మానాన వాడు వెళ్ళి ఎవడి క్యారేజీ వాడు ఇప్పుకుని వాడు కూర్చుని తినరు. వీళ్ళు తినేటప్పుడు వీళ్ళకి ఒకటి ఉండాలి. ఏమిటి ఉండాలో తెలుసా అండి? డైనింగ్ టేబులే ఉంటుంది, కానీ ఎదురుగుండా ఏదో ఒక భగవన్ మూర్తి ఉంటుంది, ఆయనతో కలిసి తింటున్నాడు తప్ప తాను తింటలేదు. ఈశ్వరుడు తాను నివేదన చేసినది ఈశ్వరుడు స్వీకరించి నవ్వుతున్నాడు. నేనే ఇచ్చాను రా వంకాయ కూర, నేనే ఇచ్చాను బంగాళదుంపల వేపుడు అంటుంటే ముద్ద తింటుంటాడు, తలెత్తితే ఆయన కనపడుతుంటాడు ఎదురుగుండా, ఈశ్వరుణ్ణి చూస్తూ తాను తింటుంటాడు. అది సంస్కారం, అలా ఉండాలి ఇల్లు. కాబట్టి అది యజ్ఞం, అలా తినగలిగితే వాడు యజ్ఞం చేసినట్టు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఎలా కూర్చున్నారు? జలజాంతస్థిత కర్ణికంతిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునింతిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్ చిక్కంబులు పువ్వులాకుల్ కంచంబులుగా భుజించి రతటన్ గోపార్భకుల్ భూవరా. ఎందులో తింటున్నాం వాళ్ళకి లెక్కలేదు, ఏమి తింటున్నాం అసలు లెక్కలేదు. వాళ్ళు ఎలా తినాలి? జలజాంతస్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ తామర పువ్వు బాగా ఇలా విచ్చుకుంది అనుకోండి, రెక్కలన్నీ ఇలా వంగుతాయి చక్కగా, ఒక రెక్క ఒక రేకుకి పైకి ఇలా రేకు అలా విచ్చుకుని మధ్యలో మాత్రం ఆ కర్ణిక నిలబడుతుంది. ఈ కర్ణికకి చుట్టూ రేకులన్నీ విచ్చుకుంటాయి. అలా కృష్ణ కృష్ణ నువ్వు మధ్యలో ఉండు, కృష్ణ నువ్వు మధ్యలో ఉండు కృష్ణ అన్నారు. వీళ్ళందరూ కృష్ణుడి చుట్టూ కూర్చున్నారు. వీళ్ళు తినేటప్పుడు ఎందులో తింటున్నాం వాళ్ళకి అనవసరం. వాళ్ళు గోపాలబాలురు, వాళ్ళకేం శౌచ్యం తెలియదు. వాళ్ళకి తలగడిగితే కాళ్ళు గడగరు, కాళ్ళు గడిగితే తలగడగరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందులో తింటున్నారు? శిలలు ఒకడు రాయి ఎట్టుకొచ్చాడు, ఎంత బాగుందో రాయి దీని మీద తింటాను అక్కడ పెట్టుకున్నాడు. పల్లవముల్ ఒకడు నాలుగు చిగురుటాకులు కోసి తెచ్చాడు, ఆ నాలుగు చిగురుటాకులు వేసుకున్నాడు, చిగురుటాకుల మీద పెట్టుకున్నాడు. తృణంబులు ఒకటి కాస్త గడ్డి కోసి తెచ్చాడు, ఆ గడ్డి ఆ కంచల్లా వేశాడు దానిలో పెట్టుకున్నాడు. చిక్కంబులు ఒకడైతే క్యారేజీ తీసుకొచ్చినటువంటి చిక్కాన్ని పరుచుకుని ఆ చిక్కం మీద తినేస్తున్నాడు. లతల్ చెట్లకి అల్లుకున్నటువంటి పెద్ద పెద్ద తీగలలో ఒక తీగ కోశాడు, తీగ కోసి ఆ తీగను చుట్టుకున్నాడు ఒకడు. ఆ లతల్ పువ్వులు పెద్ద పువ్వు ఒకటి తెచ్చాడు, ఆ పువ్వు అక్కడ పెట్టుకుని పువ్వులో పెట్టుకుతింటున్నాడు వాడు. పువ్వులు ఆకులు నాకు చాలా ఇష్టమండి. భాగవతం చెప్పిన వాళ్ళకి ఇదొక ఉత్సాహం ఏర్పడుతుందో ఏమిటో. ఎప్పుడైనా కారులో విశాఖపట్నం వెళితే పెద్ద పెద్ద చెట్లతో ఉంటాయే రోడ్డుకి పక్కన, ఎవ్వరూ దాంట్లోకి వెళ్ళరు. అలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉన్నటువంటి వనంలోకి వెళ్ళి కారులో వెళ్ళేటప్పుడే టిఫిన్ చేసుకుని పట్టుకెళ్ళిపోయి ఆ చెట్ల కింద కూర్చుని టిఫిన్ తిన్నామంటే ఎంత ఇష్టం. మొన్న ఒక రోజున మేము లక్ష్మీ పూజలు జరిగిన రోజున మా దొరగారు, మేము, రాయణం గారు ఓ పని మీద రెండు కార్లలో వెళ్ళవలసి వచ్చింది విశాఖపట్నం తెల్లారకట్ట. టిఫిన్ చేసేసుకుని ఇంట్లో మేమందరం కూర్చొని గొల్లలు చల్దులు కుడు చుట్టాలాగా అందరం కలిసి ఒక పెద్ద సరుగుడు తోటలోకి వెళ్ళి ఆ చెట్ల కింద కూర్చుని టిఫిన్లు తిని చేతులు కడుక్కొని అప్పుడే ఆకలితో ఉన్న ఒక కుక్క కూడా వస్తుంది అలాగా. అందులో ఉన్న వైశ్వానరాజ్ని నాలో ఉన్న వైశ్వానరాజ్ని ఒకటే కదా, నేను ఇలా ఒక కబళం పడేస్తే సంతోషంగా తిని నాకు దానికి ఏమీ సంబంధం లేదు, అది ఎక్కడో పాయకరావుపేట అవతల కుక్క, నేను కాకినాడలో నక్క, ఇలా నన్ను చూసి అది తోక ఊపి ఇలా ఇలా చూస్తుంటుంది. మళ్ళీ ఇంకొక పిడచడానికి పడేస్తే అది ఎంతో సంతోషంగా తింటుంటుంది. ఇంట్లో అటువంటి శౌచ్యం అలా చెయ్యం కదా. అందుకని చక్కగా పక్షులు పైకొచ్చి నాలుగు పక్షులు వాళ్ళు కావు కావు అంటూ కిందకి చూస్తుంటాయి. ఇవన్నీ చూస్తుండగా ఓ చెట్టు మొదట్లోకి వచ్చినాయి. కాస్త ఇంట్లో చేసినటువంటి మురుంచద్ది తినేసి అది అక్కడ పడేసి ఒకసారి రుద్రాధ్యాయంలో ఒక మాట అంటారు, హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే. ఈ వృక్షాలు పరబ్రహ్మం. ఇవాళ నేను పరమేశ్వరుడు యొక్క పాదముల దగ్గర కూర్చుని ఈశ్వరుడి పాదముల మీద విస్తరేసుకుని తింటున్నాను. నేను కదిలితే ఆకు చిరిగిపోతుందని ఈశ్వరుడు అలా నించున్నాడు పాదాల మీద. ఆయన పాదాల మీద పెట్టుకు తిన్నాను, ఈశ్వరా నమస్కారం అని మళ్ళీ కారెక్కి విశాఖపట్నం వెళ్ళిపోవడం అదొక గొప్ప సంతోషం. అలా